అందరికీ నమస్కారం. నా పేరు శిరీష బుధవర్తి అండ్ నేను ఫస్ట్ టైం మోడరేషన్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఐ నో ఆదిలోనే కొంచెం చిన్న విఘ్నం వచ్చింది, కానీ తప్పకుండా బాగా జరుగుతుంది అని నమ్మకంతో మొదలు పెడుతున్నాను. ఓకే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ పౌర్ణమి పర్వదినం అయిన ఈనాడు పరదేవత శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరిగా ఆవిర్భవించిన మంగళకరమైన ఈ రోజున మన ఈ మురళికి మోడరేటర్గా వ్యవహరించగలిగే భాగ్యం దొరకడం నా అదృష్టంగా, అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను. మన మురళిలో ఒక స్పీకర్గా సైన్అప్ చేయటం, మనకు అసైన్ చేసిన టాపిక్ని మనకంటూ అలొకేట్ చేసిన టైంలో సంక్షిప్తంగా చెప్పగలగటం అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. శివరహస్యం గ్రంథం ఒక అపారమైన జ్ఞాన సముద్రం. అంతటి గంభీరమైన గ్రంథంలో నుండి ఏరికోరి కొన్ని కొన్ని శ్లోకాలని స్తోత్రాలని మాత్రం ప్రస్తావిస్తూ ఎక్కడా కాంటెక్స్ట్ లూజ్ అవ్వకుండా ప్రతీది మనకు విశదంగా అర్థమయ్యేలా ఎగ్జాంపుల్స్తో సహా గురువుగారు ఎంత సులువుగా చెప్పేస్తారో, కానీ అంత సులభంగా చెప్పిన ఒక్కరోజు ప్రవచనంలో నుండి హాఫ్ ఆఫ్ ద కాంటెంట్ని ఒక 4 to 6 minutes కి కుదించాలి అంటే మాత్రం మనందరికీ చాలానే కష్టం. గురువుగారి నోటి నుండి వచ్చే ప్రతి వాక్యం ఎంత అమూల్యంగా ఉంటుందంటే ఏది ఉంచాలి ఏది తీసేయాలి అని అందరికీ తికమకగా అనిపిస్తుంది, అది సహజం. కానీ ప్రతి మురళిలోనూ ఎంతోమంది చాలా చక్కగా గురువుగారి ప్రవచన తాత్పర్యాన్ని వాళ్ళు అర్థం చేసుకుని అన్వయించుకున్న రీతిలో మనందరికీ షేర్ చేసుకున్నారు. మనం కూడా చాలానే విని ఆనందించాం. అదేవిధంగా ఇవాల్టి మురళిలో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చిన మన స్పీకర్స్ అందరికీ మెనీ థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ టుడేస్ మురళి. జనవరి మురళిలో మనం ఋభుగీతలోని తన్మయ భావోపదేశ ప్రకరణం, మహావాక్య నిర్ణయ ప్రకరణంలోని అద్భుతమైన ఆత్మ విచారణాంశములు తెలుసుకున్నాం. శివరహస్యం 19వ రోజు ప్రవచనంతో ఇవాల్టి మురళిని ప్రారంభించాల్సిందిగా సత్యశ్రీ గారిని కోరుతున్నాను.
శ్రీ గురుభ్యో నమః, శివాయ గురువే నమః, శ్రీమతే నమః. ఇది ఒక రకంగా ముందుదానికి కంటిన్యూషన్ కాబట్టి కొన్ని మనకి రిపీట్ అవుతూ ఉంటాయండి. సాక్షాత్ శివుడి నుండి సూత్రరూప ప్రబోధాన్ని పొందిన రుభు సిద్ధుణ్ణి నిపుణం చేసుకుని చేస్తున్న జ్ఞానవాహిని ఋగ్గీత. అందులో మహావాక్య నిర్ణయం అనే ప్రకరణంలో అద్భుతమైన ఆత్మ విచారణ అంశాలు చెప్తూ గురువుగారు మోక్షం అంటే పరమాత్మతో ఐక్యం అవడమే, పరమాత్మ స్పృహ రానియకుండా ఉన్నవాటిని ఒకటిని నిరసిస్తూ వాటిలో అంతర్యామిగా ఉంటూ మనస్సు ప్రాణ ఇంద్రియాలన్నిటికీ చైతన్యం ఇస్తున్న వాడు పరమాత్మ అని ఆలోచన చేసి సాధన చేస్తే దేహాత్మ భ్రాంతి వదిలి పరమాత్మతో తన్మీలం కాగలం. అలా తిప్పగలిగే రకరకాల పద్ధతులు ఇందులో బోధిస్తున్నారని చెప్తూ భక్తిలో ఉన్న భగవంతుడే బ్రహ్మ, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి గచ్చతి, అది నీకు వేరుగా లేదయ్యా అనేదే వేదాంత మార్గం. జ్ఞాన వైరాగ్యం అయితే జ్ఞాన వైరాగ్యమైన భక్తినే పూర్ణమవుతుంది అన్నారు. ప్రభు వివిధ అధ్యాయాల్లో ఒక విషయాన్ని మాటిమాటికి ఆవృతం చేస్తూ దాన్ని అనుబంధంగా శ్లోకాలు చెప్తూ విచారణ మాటలకు తీసుకెళ్తున్నారు. సులభం బ్రహ్మ విజ్ఞానం, సులభం శుభం ఉత్తమం, సులభం బ్రహ్మ నిష్టానం, సులభం సర్వబోధకం, సులభం కృతకృత్యానం, సులభం స్వయమాత్మన, సులభం కారణాభావం, సులభం చిత్తహీనానం, ప్రయత్నస్య స్వయం స్వయం, బ్రహ్మం మంగళం పదం అని ఉపనిషత్తు వాక్యం. కాసేపు చింతన చేసినా మంగళమే బ్రహ్మం. బ్రహ్మంపై ఆసక్తితో బుద్ధి నిలిపిన వారికి సులభం, మిగతా వారికి దుర్లభం. ఆత్మభక్తి ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని ఆలోచన విచారం చేస్తే చాలా సులభం. మనోవికారాలు లేకుండా సంకల్పాలు వ్యాపకాలు తగ్గిన వారికి సులభం. వక్షే రహస్య మధ్యంతం అని మహావాక్యాల గురించి చెప్తూ ఇది సాక్షాత్ బ్రహ్మవాచకం. గీతలన్నింటిలో నేరుగా బ్రహ్మము గురించి చెప్పే ఋగ్గీత మాత్రమే అన్నారు గురువు గారు. సాధకుడికి నేరుగా బ్రహ్మ విచారణ కావాల్సిన వాక్యాల నిర్మాణం చేసిందని చెప్తూ ఇందులో ప్రతి వాక్యము సర్వ ఉపనిషత్తుల సారం. స్థూల దృష్టి చూసే వారికి తిరిగి అర్థం కాదు అన్నే అనేక జన్మలను శుద్ధి చేసే శక్తి క్షణకాల వేదాంత విచారణ పొంది అని చెప్పి వేదాంత విచారణ పొంది అది నేరుగా స్వభావాన్ని కట్టలేపుతుంది అన్నారు. నాలుగు మహావాక్యాల గురించి చెబుతూ నాలుగు వేదాలను తీసుకున్న ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఋగ్వేదంలోని ఐతరీయ ఉపనిషత్తుల్లోనిది. అహం బ్రహ్మాస్మి యజుర్వేదంలోని బృహదారక ఉపనిషత్తులోనిది. తత్వమసి సమవేదంలోని చాంద్రోక్య ఉపనిషత్తులోనిది. అహమాత్మ బ్రహ్మ, అది అధర్వణ వేదంలోని మాండోక్య ఉపనిషత్తులోనిది. వీటికి ప్రతిగా శంకర్లు భారతదేశానికి నలుదిక్కులో నాలుగు మహాపీఠాలు నిర్మించారు. జ్ఞానం అంటే ఈ నాలుగు వాక్యాల్లోనే ఉంది. మొదటి ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే లౌకిక వ్యవహారంలో ఉన్న నాలెడ్జ్ కాదు, బుద్ధి ఇంద్రియాలకు ఏది చైతన్యం ఇస్తుందో అదే ప్రజ్ఞ. జీవుడు కించిజ్ఞ, పరమాత్మ సర్వజ్ఞ. ఆ జ్ఞ అనేదే జ్ఞానం, అదే బ్రహ్మం. దీనికి కెరటాలులోని జలము సముద్రంలోని జలం ఉపమానంగా చెప్తూ రెండిలో ఉంది ఒకటే అన్నారు. సర్వవేదాంత విజ్ఞానం అవ్వేతే బ్రహ్మణ స్థితి. దీవ బ్రహ్మ ఐక్యం కొత్తగా లేదు, కానీ ఐక్యమైన దానిని సాధన వల్ల తెలుసుకోగలుగుతాం. విదేహం ముక్త లక్షణం అని చెబుతూ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో నేను అనే తాతాత్మ్యం విడిచిపెడితేనే ముక్తి, చనిపోతే చేది ముక్తి కాదు. లవణం పోయ మాత్రమే లోకం చెబుతూ అఖండేక రసం అన్ని మహావాక్యాల ప్రధానం. అది బాగా అర్థం అవ్వాలంటే ఉప్పు కలిని ఉదాహరణగా తీసుకుని అది ఉప్పుని నీటిలో కలిపితే ఉప్పు తన అస్తిత్వం కోల్పోయిన తర్వాత అనేది ఎక్కడ చూసినా ఒకే రుచి. బ్రహ్మలో ఐక్యమయ్యాక జ్ఞానామృత అనుభవమే అఖండ రసం. అహం బ్రహ్మాస్మి, అహం అంటే దేహభావమే. బ్రహ్మ విచారణ మొదలు పెడితే అది అహం బ్రహ్మ అవుతుంది, చివరకు అస్మి అని నిర్ధారణ చేసుకుంటుంది. ఇక్కడ ద్వైతవృత్తి సాక్షివృత్తి అఖండాకార ఉత్తీర్ణం అని చెబుతూ మనస్సు దేహంతో తిరుగుతున్నంత వరకు ద్వైతవృత్తి. బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకొని ద్వంద్వాలకు అతీతంగా సాక్షిగా చెగటను చూస్తే అది సాక్షివృత్తి. సాక్షిగా చూస్తున్నాడు అంటే రెండోది ఉన్నట్టే, కాబట్టి అది పూర్ణం కాదు. ఈ సృష్టి స్థితి లయలు జగత్తు ఏనివని ఉన్నదంతా ఏకరసమైన బ్రహ్మమే అనే అనుభవంలోకి వస్తే అది అఖండాకార వృత్తి. అనేక తేనెటీగులు అనేక పువ్వుల నుండి సేకరించిన తేనెలో ఏ పువ్వులో ఏ తేనె ఉంది చెప్పలేనట్లు అఖండేకరసం గల అఖండాకార వృత్తిలో అఖండాకార వృత్తి ఊహ కందనిది. అది పొందితే ఇంకా పొందవలసింది ఏదీ లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ ఈ అది అభ్యాస వాక్యం అని చెప్తూ అది యుక్తులతో గురుపదేశం పొంది సాధన చేయాలి. అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం, అనుభవంలో ప్రశ్న సాధన చేయాలి. తత్వమసి ఉపదేశ వాక్యం, గురుపదేశం ద్వారా విచారణ చేయాలి. గురుముఖత ఎన్న వేదాంతమే పూర్ణము, అందుకే ఉపనిషత్తు అన్నారన్నారు. అహమాత్మ బ్రహ్మ దర్శన వాక్యం, త్వం పద శోధనం, త్వం పద దర్శనం. గురువు ద్వారా తెలుసుకున్న దాన్ని శోధన చేసి ఎలా అయితే అగ్ని ద్వారా బంగారాన్ని శుద్ధి చేస్తామో జ్ఞానాగ్ని ద్వారా జీవుని సిద్ధం చేస్తే అదే బ్రహ్మం అవుతుంది. సృష్టిలో బ్రహ్మం తప్ప మరొకటి లేదు, బ్రహ్మంకి వేరుగా మరొకటి లేదు. అదే సర్వపురుషుల సారం. అతరిస్తే సర్వానందమయం జగత్. బ్రహ్మవేత్తలకు ఏకాంతంలోనే కాదు ప్రపంచంలోనూ ఆనందమే. నందతి నందతి నందత్వేన, సర్వశాస్త్రాల సారము అదే పరమాత్మ అని ఎరుకగలవాడు సర్వజ్ఞుడు. అందుకే శంకరులను సర్వజ్ఞ పీఠం అధిరోహించారు. శివో ఆత్మ, శివో జీవ, శివో బ్రహ్మ నా సంశయ అని ముగిస్తూ ఇంతవరకు చెప్పింది పఠించిన వాడు విన్నవాడు ఒకే పొందుతాడు అని ప్రభువు చెబుతాడు. అలా తాతాత్మ్య భావంతో వింటుంటే ఆ బ్రహ్మభావం అప్పుడే లభిస్తుందని గురువుగారు వివరించారు. సర్వం శ్రీ పరమేశ్వర స్పష్టం.
థ్యాంక్ యూ సత్యశ్రీ గారు, చాలా బాగా చెప్పారు. మహావాక్యాలన్నింటినీ బాగా రివైజ్ చేసి వాటి సారాన్ని బాగా అందించారు. సర్వ వేదాంతాలు ప్రతిపాదించేది ఒక్కటే, అహం బ్రహ్మ న సంశయ, సర్వం నాస్తి న సంశయ. ఉన్నది ఆ బ్రహ్మం ఒక్కటే తప్ప వేరేది లేదు అనే ఆ నిస్సంశయ స్థితికి మనం రావాలి అని అంటే, మీరు చెప్పినట్లు ఆ అఖండాకార వృత్తిని మనం పొందాలి. దానికి కూడా మనం నిస్సంశయ సంశయజ్ఞ అయిన అమ్మవారిని ఆశ్రయించాలి. అప్పుడే మన బుద్ధి ప్రచోదయం పొంది మనం ఆ మార్గాన్ని అవలంబించగలుగుతాము, ఆ మహావాక్యాలని ప్రాప్తించుకోగలుగుతాము. నాకేం గుర్తొస్తుందంటే నిజంగా అలాంటి దృష్టి, ఆ శివోహ్యాత్మ, శివో జీవ, శివో బ్రహ్మణ సంశయ అనే ఆ నిశ్చల స్థితి కలిగినప్పుడు ముండక ఉపనిషత్లో ఒక ఇది ఉంటుంది కదా, భిద్యతే హృదయ గ్రంథి, సిద్ధ్యంతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే అని. అదే పొందితే అది అల్టిమేట్, అదే పొందితే ఇంకా పొందాల్సిన అనేది ఏమీ లేదు. ఈ అధ్యాయాన్ని ముగిస్తూ పఠేద్వా శృణియాద్వాకి సచముక్తోన సంశయ అని అంటారు. సో మనంతటా మనం ఇవన్నీ చదవలేకపోతున్నా గురువుగారి ద్వారా విని ఈ విధంగా మురళి ద్వారా మనం మననం చేసుకోవటం, దీని ప్రిపరేషన్కి నోట్స్ చేసుకోవటం, ఈ వీటి ద్వారా, ఈ శ్రవణం మననం వీటి ద్వారా తప్పకుండా మనం కూడా ఎప్పటికైనా ముక్తి పొందగలం, అట్లీస్ట్ ఆ దారిలో ముందుకు వెళ్ళగలం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటంటే తాదాత్మ్య భావనతో వినటము, స్మరించటము, అదంతా ప్రధానం. నెక్స్ట్ ఇప్పుడు మనకి సునీత గారు, శివుడు అంటే ఎవరు, భవభీతి పోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి, శ్రద్ధ అంటే ఏంటి అనే విషయాలు ప్రస్తావన చేస్తూ రుబ్బుగీతని ముగించి అదే రుబ్బుగీతలో బోధించిన అంశాలు అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనంగా సుదర్శనోపాఖ్యానం ద్వారా మనందరినీ కాశీకి తీసుకెళ్తారు. సునీత గారు.
శివాయ గురువే నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. సంసారమే నిజమనుకుని దానిలో వచ్చే వికారాలు, స్థితి లయలు గురించి భయపడుతున్నాం, కానీ ఈ సంసారమే భయం అని గుర్తిస్తే వాడు ప్రహ్లాదుడవుతాడు. గుర్తించిన వాళ్ళంతా పాముని పట్టుకుని తాడు అనుకున్న పిల్లవాడు లాంటి వాళ్ళు అన్నారు. సంసారమే భయం అని గుర్తించి ఆ భయం పోవాలంటే శంకరనామ రూపాలు నిరంతరం ధ్యానం చేయాలి. ఆ శంకరుడు ఎవరు అంటే వేదాంత విద్య దేన్నైతే తత్ సత్ అని నిర్వచించిందో అతడే శివ. ఏ తత్ సత్ ఇది వా అన్నారు. ఏది తత్ అంటే అది అని అంటున్నావో అది ఏ సత్ అంటే శాశ్వత ఉనికి కలది, అదే శివ. శివనామాలు నిరంతరం పఠిస్తే ఆయన దయ వల్ల తరించిపోతాం, ఎందుకంటే అన్ని సాధనల వల్ల పొందవలసిన తత్ అంటే అది అని ఎవరంటున్నామో ఆ బ్రహ్మమే అతడు. ప్రపంచమే వస్తు రూపంలో హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది, కాబట్టి శివుణ్ణి ఆశ్రయించి సాధన చేస్తే, కావాలన్న తపనతో ధ్యానం చేస్తే శివుడే ఆత్మగా అనుభవంలోకి వస్తాడు. ఇదే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం. అందుకే శివుని ప్రేమతో ఆశ్రయిస్తే చాలు. ఈ గ్రంథం ఎవరు చెప్తారో అతడే గురువు, పరబ్రహ్మ. శివుడు, విష్ణువు, గణపతి, లలితాదేవి, స్కందుడు, దక్షిణామూర్తి అందరూ అతనే. ఆ గురువే శివాయ గురువే నమః. ఆ గురువుని అన్ని విధాలా పూజించాలి అని చెప్పారు. ఈ గ్రంథంలోని పదాలను శ్రద్ధతో అభ్యాసం చెయ్యాలి. శ్రద్ధ అంటే దీని యందు ఆధార బుద్ధి, ఇది సత్యమనే దృఢ విశ్వాసం, ఇదే కావాలన్న భావం లక్ష్యం. ఈ మూడు కలిపిన భావాన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధావంతుని దగ్గరికి జ్ఞానం వెతుక్కుంటూ వస్తుంది. అందుకే శ్రద్ధ అనే దాన్ని ఒక్కటి అలవాటు చేసుకుంటే అదే జీవ బ్రహ్మయుక్త మోక్షాన్ని ఇస్తుంది అన్నారు. ముందు బ్రహ్మము ఉంది అనుకుంటూ విశ్వాసంతో సాధన చేస్తూ వెళ్తే ఉన్నది అని అనుభవంలోకి వస్తుంది. నమ్మి సాధన చేస్తాం, అనుభవించి ఆనందిస్తామని గురువు గారు ఇక్కడ అద్భుతంగా చెప్పారు. శ్రద్ధ కలగాలన్నా, ఈ విషయం బోధపడాలన్నా, దానిపై గౌరవం కలగాలన్నా శివానుగ్రహం ఉండాలి, లేకపోతే రాదు. అందుకే శివుని అనుగ్రహం కోసం ప్రయత్నించాలి. ఇలాంటి జ్ఞానం ఇంకెక్కడా దొరకదు అని చెప్తూ రుభువు ఏమి అర్థమైంది అని అడిగితే ధన్యుడిని అయిపోయాను, ఆనందాన్ని పొందాను, మహాభయం పోయింది, అజ్ఞానం పోయింది, అహం బ్రహ్మోస్మి అని చెప్పాడు. తర్వాత స్కందుడు జైగీశ్వరాదులకు సుదర్శుని వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. మగధ దేశంలో సుదర్శుడనే వేద వేదాంగాలు తెలిసిన బ్రాహ్మణుడు ఉన్నాడు, విష్ణు భక్తుడు. తన ధర్మాన్ని పాటిస్తూ మోక్షకాంక్ష కలిగి విష్ణు పూజ చేస్తే విష్ణువు అతనికి ప్రత్యక్షమై అతన్ని కాశీకి తీసుకుని వెళ్ళి స్వయంగా శివదీక్షనిచ్చి శివానుగ్రహంతోనే జ్ఞానం లభిస్తుంది, అందుకు శివునికి ప్రీతికరమైన విషయాలు చెప్తాను అన్నాడు. ఇక్కడ గురువుగారు శివతత్వంతో తరించాల్సిన వాళ్ళకి విష్ణువు గురువు అయితే, విష్ణుతత్వంతో తరించాల్సిన వాళ్ళకి శివుడు గురువు అవుతాడు అని చెప్పారు. శివానుగ్రహం కోసం చేయాల్సిన 12 విషయాలు: 1 బిల్వంతో లింగ పూజనం, శివక్షేత్రాల్లో సంచరించడం, శివతీర్థం సేవించడం, భస్మ రుద్రాక్ష ధారణం, సదోష శివ పూజనం, రుద్రం పంచాక్షరం నిరంతరం జపించడం, శివభక్తులను పూజించడం, సోమవారం ప్రదోషణం చేయడం, ఆయనకి నివేదించిన ప్రసాదాన్ని భుజించడం, అష్టమి రోజు రాత్రి శివ పూజ చేయడం, కృష్ణ చతుర్దశి రాత్రి శివ పూజ చేయడం, ఆయన నామాన్ని నిరంతరం జపించడం. ఇవి చేస్తూ నీ స్వధర్మం చేస్తూ కాశీలో సాధన చేయి అని విష్ణువు సుదర్శునికి చెప్పాడు. ఒక్కటే నియమంతో ఉండమని చెప్పి, చచ్చిపోయే వరకు కాశీలో ఉంటాను అని. చచ్చిపోవడానికి కాశీ కాదు, నియమంగా బ్రతకడానికి సాధనకే కాశీ అని గురువుగారు చెప్పారు. కాశి గొప్పతనం చెప్తూ ఇక్కడ శివుడు నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడు, విశ్వేశ్వరలింగంలో బ్రహ్మం ప్రకాశిస్తూ ఉంటుంది, కాశీలో ఉంటూ కాశీగంగను స్నానం చేస్తే ఆ గంగ తత్వజ్ఞానం ఇస్తుంది అన్నారు. కాశీలో సుదర్శనుడు ఎలా సాధన చేశాడో, ఎన్ని లింగాలను దర్శనం చేస్తూ ఎన్ని తీర్థాల్లో ఎలా సాధన చేశాడో చాలా వివరంగా చెప్పారు గురుగారు. అలా కొన్నాళ్లు చేసిన తర్వాత విష్ణువు మళ్లీ ప్రత్యక్షమై శివుడు స్వయంగా స్కందునికి ఉపదేశించిన శివ సహస్రని ఉపదేశించి దీన్ని సంవత్సరం పాటు నియమంతో సాధన చేయమని చెప్పాడు. సుదర్శనుడు అలా చేస్తూ ఆనంద పరవశుడై నిరంతరము లింగార్చన చేసిన వాడిదే జీవితం. వాడికి కలిగే ఆనందం ముందు ముల్లోకాల ఐశ్వర్యం కూడా గడ్డి పరకే అని లింగార్చన ఎంత గొప్పదో చెప్పారు. ఇక్కడ బోయివాణి కథ ద్వారా తెలియజేశారు. బోయవాడు బల్లూకాన్ని తరుముతూ ఉంటే వెనకాల పులి అతన్ని తరిమి ఆ భయంతో అతను చెట్టు ఎక్కితే అది బిల్వ వృక్షం. నిద్రపోకుండా ఉండడానికి అతను బిల్వాన్ని కింద పడేస్తే తెలియకుండా కింద ఉన్న లింగం మీద పడి అర్చన చేయడం వల్ల అతను క్రమేణా జ్ఞానం వస్తుంది అని అని చెప్పారు. సర్వం శ్రీ గురు చరణాలు ఇందార్పణ స్వస్తి.
సునీత గారు థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. నాకు అంటే నాకు చాలా నచ్చింది ఏంటి అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఆర్ ఈ టైం ఫ్రేమ్ లో గురుగా చెప్పిన దాంట్లో శివుడు అంటే ఏంటి అని ఎవరు అని అడిగితే మనకి సమాధానం లైక్ మనకి కరెక్ట్గా చెప్పలేము కదా. మహాదేవుడు, దేవదేవుడు, పరమాత్మ అలా చెప్తాం, కానీ ఒక డెఫినేషన్ లాగా ఇవ్వటం అనేది నాకు చాలా నచ్చింది. సత్యాసత్య నిరంకుశ శృతి వచో వీచీభి ఆమృశ్యతే యస్వేత సతితీవ తత్వవచనై మీమాంస్యతే అయం శివ. ఆ డెఫినేషన్ నాకు ఎంత నచ్చింది, అది కంఠస్థం చేయాలని అనిపించింది. ఎవరైనా అడిగితే కూడా మనం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. నిరంకుశమైన వేదవాక్యాలు బాగా ఆలోచించి తత్వవచనాలతో దేనిని మీమాంస చేసి విశదపరిచి నిర్ణయించి చెప్పాయో, అలాగే వేదాంత విద్య తత్ సత్ అని దేనిని నిర్వచించి చెప్పిందో ఆ తత్వస్తువే శివుడు. ఎంత బాగుంది కదా, చాలా నచ్చింది నాకు ఇది. ఆ తర్వాత మనలాంటి వాళ్ళకి విశ్వం వస్తుతయా విభాతి హృదయే మూఢాత్మన బోధతోపి అజ్ఞానం ననివర్తతే శృతి శిరో వార్త అనువృత్యాపిచ. అంటే మనకి విశ్వం అంతా వస్తు రూపంగా కనపడుతుంది మనలాంటి వాళ్ళందరికీ. మూఢుడు అని కూడా మనందరం ఆ కేటగిరీలోకే వస్తామేమో, బట్ బోధ చేసినంత మాత్రాన పోయే అజ్ఞానం కాదు, ఇది ఎన్నో జన్మల నుంచి క్యారీ చేస్తూ వస్తున్నాం. సో వేదాంత వాక్యాలు మరల మరల చెప్పినా మూఢుల హృదయంలో ప్రపంచమే ప్రకాశిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మురళి అని కూర్చుంటాము ఈ పట్టు దీంట్లో ఉన్నంత వరకే, అవగానే మళ్ళీ ప్రాపంచిక విషయాల వైపు మనసు వెళ్ళిపోతూనే ఉంటుంది. మరి అది పోవాలంటే ఏం చేయాలి అని అంటే విశ్వేశస్య సమర్చనైన సుమహాలింగార్చన భస్మదృక్ రుద్రాక్షమాల ధారణైన భగవద్ ధ్యానైన భాస్యాత్మవత్. అలా మనం నిరంతరం విశ్వేశ్వరుడిని అర్చిస్తూ భస్మ రుద్రాక్ష ధారణ చేస్తూ సదా ఆయన ధ్యానంతో తాదాత్మ్య స్థితిని పొందగలిగితే ఆ పరమాత్మ మనకి ఆత్మగా మనలోనే మనకి అనుభవానికి వస్తాడు. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఆనంద స్ఫురదనుభవాభ్యామని ఆదిశంకరులు మన శివానందలహరిలో చెప్పిన మీనింగ్. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. సో దానికి ఆనంద స్ఫురదనుభవాభ్యాం అంటే అది ఆ ఆత్మ సాక్షాత్కారం జరగదు, అదే రియలైజేషన్ అని మనం అంటాము. బట్ అది అంతా ఈ చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ. నేను అంటే ఇప్పుడు మోడరేటర్గా చూడండి, నాకు ఏదో మీకు అందరికీ తెలిసిన దానికన్నా ఎక్కువ చదవలేదు, ఎక్కువ వినలేదు. బట్ తెలిసిన దాంట్లో మనకి ప్రతి మనిషి ఒకే విషయం విన్నా కూడా మనం దాని నుంచి ఇంప్లై చేసుకునేది చాలా డిఫరెంట్ అవుతుంది. మళ్ళీ మనమే ఇవాళ వింటే మనకి అప్పీల్ అయ్యేది ఒకటి ఉంటుంది, రేపు వింటే ఇంకొకటి బాగా ఎక్కుతుంది. అందుకే పదే పదే వింటూ శ్రవణం అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. అండ్ విననప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. అలాగా ఈ మురళి మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, అందరూ ఎలా అన్వయించుకుంటున్నారు డిఫరెంట్ గా. వాట్ యూ టేక్ ఫ్రమ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఐ టేక్ ఇట్. సో అది తెలుసుకోవటం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది మురళిలో. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ నోట్స్. నెక్స్ట్ మనకి సుధాకర్ గారు. సుధాకర్ గారు, ఇప్పుడు సుదర్శనుడి కాశీవాసం, విష్ణువు చేసిన ఉపదేశం, సుదర్శనది సాధన మాస శివ పూజా వైభవం బిల్వార్చన ఫలం శివనామ మహిమ చెప్తారు. సుధాకర్ గారు మల్లంపల్లి ఇద్దరు ఉన్నారు ఇవాళ.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శివాయ గురువే నమః. అందరికి నమస్కారం అండి. ఇంతవరకు మనం అద్భుతమైన ఋగ్వేద గురించి తెలుసుకున్నాం. ఈ ఋగ్వేదలో చెప్పబడిన బ్రహ్మతత్వం, వేదాంత సారం మనకి ఇంకా సులభంగా అర్థమయ్యి అనుభవంలోకి వచ్చేలా చెప్పేది సుదర్శన ఉపాఖ్యానం. పూర్వం కాశీలో సుదర్శనుడు అనే సద్బ్రాహ్మణుడు భక్తుడు ఉండేవాడు. ఆయన చాలా కాలం శాస్త్ర నియమాల ప్రకారంగా, అంటే కాశీలో ఏ ఏ విధులు ఆరాధనలో ఏ ఏ రకంగా పాటించాలో ఆ రకంగా పాటిస్తూ జీవనం గడిపేవాడు. ఆయన అలా చేసిన పూజలకు తపస్సుకు మెచ్చి నారాయణ ప్రత్యక్షమై, ఓ సుదర్శన, నువ్వు చేసిన వ్రతాలు పూజల వల్ల నీ పాపాలన్నీ పోయి ఇప్పుడు విశ్వేశ్వరుని కృప వల్ల జ్ఞానానికి పాత్రుడు అయ్యావు అని చెప్తూ ఆ సుదర్శనునికి పవిత్రమైన శివ సహస్రనామ విద్యని ఉపదేశించాడు. ఆ విద్యా విధానం గురించి చెప్తూ ఈ నామాలని పఠనం చేయాలి, పారాయణం చేయాలి, ఈ నామాలను జపిస్తూ శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తూ ఇక్కడ నువ్వు ఈ కాశీక్షేత్రంలోనే ఆమరణాంతం ఆ శివుణ్ణి ఆరాధిస్తూ నియమాలతో మితాహారం స్వీకరిస్తూ నివసించాడు, జీవించాడు. ఇంకా ఆ శివ పూజా వైభవం గురించి చెప్తూ ప్రతిదినం లేత దూర్వాంకురాలతో శివుణ్ణి పూజించాలి, అలాగే వివిధమైన ద్రవ్యాలతో, అంటే ఆవు పాలు, చెరుకు రసం, తేనె, పంచామృతాలు, కొబ్బరి నీళ్లు, పనస ఇలాంటి వాటితో అభిషేకం చేయాలి. అలాగే బంగారం కానీ, వెండి కానీ, మట్టి కానీ, వేటితో చేసిన శివలింగాలకైనా పూజ చేస్తూ ఉండాలి. వివిధ ద్రవ్యాలతో చేసిన లింగాలు పూజ చేయడం వల్ల వివిధ రకాలమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అసలు మనం నెలకు ఒక్కసారైనా జన్మ నక్షత్రం రోజును కానీ ఆదివారం నాడు కానీ పార్థివ లింగానికి పూజ చేస్తే అనేక సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. పూజ కన్నా యోగ ధ్యానం గొప్పదని చాలా మంది అపోహపడుతూ ఉంటారు, కానీ శాస్త్రవాక్యాలు అనుభవాలు కలిపి పరిశీలిస్తే అనేక యోగాలు పెట్టి ఒక్క పూజగానని గురువుగారు ఇక్కడ మనకు ఉపదేశించారు. అసలు విచారణ మార్గమా పూజా మార్గమా అన్న ప్రశ్న వస్తే విచారణ మార్గాన్ని వదిలేయచ్చు, కానీ పూజలు మాత్రం విడవకూడదు. అలా ఆ స్వామిని నిత్యం చక్ర చామరాలు పడుతూ నైవేద్యాలు నివేదిస్తూ సంగీత సేవ చేస్తూ నిత్యం పూజలు చేయమని విష్ణువు సుదర్శనుడికి ఉపదేశించాడు. వెంటనే సుదర్శనుడు హరిపాదాలపై పడి భక్తితో నమస్కరిస్తూ ఆ సహస్రనామ విద్యను గ్రహించి చక్కగా ఆ నారాయణ చెప్పిన విధంగా ఆ నియమాలన్నీ పాటిస్తూ కాశీలో జీవనం గడిపాడు. ఇలా సంవత్సరం కాలం పూర్తయ్యేసరికి ఆఖరి రోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమై సర్వ మునిజనులు చూస్తుండగా ఆ సుదర్శనుడు తనలో ఐక్యం చేసుకున్నాడు అని జైగేశ్వరుడికి స్కందుడు చెప్పాడు అని సూత పౌరాణికులు సవనకాది మహామునులకి చెప్పారు. అది వింటూనే సవనకాది మహామునులు సహస్రనామ విద్య గురించి అడిగితే మేము అర్హుల మాత ఆ విద్య గురించి మాకు కూడా కొంచెం చెప్పండి అని అడిగారు. అప్పుడు అక్కడ జైకేశ్వరుడు కూడా స్కందుడిని అలాగే వేడుకున్నట్ట. స్కందుడు ఆ సహస్రనామ విద్య గురించి చెప్తున్నాడు. దీనితో శంకరాంశ పూర్తయి ఉగ్రాంశం మొదలైంది. ఈ ఉగ్రాంశం చాలా విశేషమైనది. ఇవాళ మనందరం కూడా ఈ విషయం వినడం వల్ల చాలా ధన్యులం. ఒకనొకప్పుడు కైలాస శిఖరంపై జగత్ప్రభు అయిన పరమేశ్వరుడు కూర్చొని ఉండగా ఆయన్ని చూడడానికి నేను అక్కడికి వెళ్ళాను అంటూ షణ్ముఖుడు ఆ శివుడు అక్కడ ఎలా ఉన్నాడో జైగీశ్వరుడికి వర్ణిస్తున్నాడు. ఆయన విశ్వంలో అన్ని వైపులా గమనించదగ్గ కళ్ళు ఉన్నవాడు, అన్ని వైపులా ముఖములు చేతులు కలిగినవాడు, అలాగే విశ్వమంతా పాదాలు కలిగినవాడు, సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్టుగా. ఆయన నిష్కలుడు, నిర్గుణుడు, శాంతుడు, ప్రపంచాతీతుడు అంటూ బ్రహ్మాన్ని వర్ణిస్తున్నట్టే శివుణ్ణి వర్ణిస్తున్నాడు. ఆయన సూర్య చంద్రాగ్నులనే కన్నులు కనిగేవాడు, చంద్రుణ్ణి తన తలపై ధరించినవాడు, అనంతములైన సూర్యచంద్రుల కాంతితో ప్రకాశిస్తున్న శరీరంతో దయామృత తరంగాలను తన చూపుల్లోంచి ప్రసరించి చేస్తూ వరద అభయహస్తాల్లో శోభిల్లుతూ ఆనంద స్వరూపుడై ఉమాదేవుని తన చేతులతో చుట్టుపట్టుకుని దర్శనమిస్తున్న ఆ స్వామిని అలా చూడగానే షణ్ముఖుడు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అడుగుతున్నాడు. ఓ మహాదేవ, దేవతలకు మానవులకు కూడా ఉపయోగించే సులభమైన మోక్ష మార్గం ఏంటి? నాకు తెలిసినంత వరకు నీ నామస్మరణ కంటే గొప్పదైన మోక్ష సాధనా విధానం మరొకటి లేదు కదా అని అన్నాడు. షణ్ముఖుడు ఇక్కడ ఆ శివుడి నామ మహిమ గురించి చెప్తున్నాడు. భగవత్ నామం చాలా శక్తివంతమైంది. ఆ నామ ఉచ్చారణ సమయంలో వచ్చే శబ్ద గతమైన ప్రకంపనల వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నామ విచారణ సమయంలో ఆ స్వామి అసలు స్వరూపం తత్వం తెలుస్తాయి. అలా ఉచ్చారణతో తెలుసుకున్న తత్వం ఎప్పుడూ మన మనసులో నిలిచిపోవాలి. కనుక పలుకుట ఉచ్చారణ, ఆలోచిస్తే విచారణ, అది మనసులో నిలుపుకుంటే స్మరణ. ఆ భగవత్నామాన్ని ముందు భక్తితో ఉచ్చరించాలి, ఆ తర్వాత దాని అర్థాలు తెలుసుకుంటే విచారణ చేయాలి, చివరికి ఆ తత్వాన్ని మన స్మరణలో పెట్టుకోవాలి. నామస్మరణ అన్నది బ్రహ్మ విచారమే. బ్రహ్మ భగవన్ నామానికి అసలైన అర్థం పరబ్రహ్మ తత్వమే. శివం కోసమే అంటే శుభం కోసమే శుభస్వరూపుడైన శివుణ్ణి నమస్కరిస్తున్నాను అన్నది ఒక లౌకిక అర్థం. శివం అంటే ప్రపంచోపశమనం శాంతం శివం అన్న శివమునకే నేను నాది అనబడే ఉపాధులను విడిచిపెట్టి ఆ బ్రహ్మంతోనే తాదాక్ష్యం చెందుతున్నాను అన్న మహార్థం పంచాక్షరిలో ఉంది. ఆ భగవంతుని నామాలు అన్నప్పుడు, విన్నప్పుడు, అనుకున్నప్పుడు ఆ భగవంతుడు మన మనస్సులో స్ఫురించాలి. అదే ధ్యానం, అదే మంత్రం, అదే తపస్సు. షణ్ముఖుడు నామవైభవం గురించి పొగుడుతూ ఇంకా, ఓ శివ, నీ నామాలు అనంతాలు, లెక్కలేనన్నవి, అవి ఎన్నున్నాయో నాకే పూర్తిగా తెలియదు అన్నాడు. మహాభారతంలో శ్రీకృష్ణుల వారు కూడా శివుని నామాలు అనంతాలని చెప్తూ, ఆ నామాలు తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు ప్రయత్నిస్తే ఆయన కేవలం 10,000 నామాలు మాత్రమే గ్రహించగలిగాడు, అందులోంచి మానవులకి 1,000 నామాలు ఇస్తున్నాను అన్నట్ట. ప్రియాని శివనామాని సర్వాణి శివ యజ్ఞపి. ప్రియమైనవి శివనామములు, అలాగే ఇష్టమైనవన్నీ ఇచ్చేవి శివనామములే. ఇలాంటి నామాల్లో నీకు ఏమి ఇష్టమో ఆ నామాల్ని నాకు ఉపదేశించు అని స్కందుడు శివుణ్ణి అడిగట. ఇంకా శివనామా వైభవం గురించి చెప్తూ స్కందుడు శివుడితో, నీ నామస్మరణపై ఆసక్తి కలగాలంటే వేల వేల జన్మల తపస్సు చేసిన ఫలితం ఉండాలి. శివనామం అనే అస్త్రాన్ని పట్టుకుని విభూది అనే కవచాన్ని ఎవడైతే ధరిస్తాడో వాడికి ఎక్కడా ఓటం ఉండదు, అంతటా జయమే. భగవంతుని నామాలు అస్త్రాలు వంటివి. ఒక్కొక్క శివనామం ఒక్కొక్క అస్త్రమై మనని కాపాడుతుంది. అంతేకాదు, బ్రహ్మహత్యా పాతకం మూట కట్టుకున్న వాడు కూడా ఈ శివనామం వల్ల పాపాలను పోగొట్టుకున్నాడు. అలాగే సంసారం అనే రోగాన్ని పోగొట్టడంలో శివనామానికి మించిన మందు లేదు. అసలు నేను తారకాసుర సంహారం చేశానంటే దానికి కారణం నీ నామాలైన శివ, శంకర, రుద్ర అంటూ స్మరిస్తూ ఉండడమే. సమస్త వేదాంత సారము శివనామామృతం. ఆ శివనామం స్మరించిన వారికి త్రిగుణాతీత శక్తిని ఇది ఇస్తుంది. ఇది దివ్యమైనది, అన్ని ప్రయోజనాలని నెరవేర్చగలిగేది. సహజమైన ప్రేమ ఆ పరమాత్మపై పెళ్లిపుకాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. సహజంగా శివనామామృతాన్ని ఆస్వాదించేవాడు శివ పూజకుడు, శివధ్యాన వ్రతుడు. ఈ మూడు లక్షణాలు ఉన్నవారు ధన్యులు. మళ్ళీ ఒకసారి చెప్తాను, సహజంగా శివనామామృతాన్ని ఆస్వాదించేవాడు శివ పూజకుడు, శివధ్యాన వ్రతుడు. ఈ మూడు లక్షణాలు ఉన్నవారు చాలా ధన్యులు. ఇలా ఆ స్వామి నామ నామ మహిమా వైభవాన్ని స్తుతిస్తూ కందుడు శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి పులకరించిన మేనత రెండు చేతులు జోడించి ఓ పక్కకు జరిగి నిలబడ్డాడు. అలా నిలబడ్డ కుమారునితో శివుడు ఏం మాట్లాడుతున్నాడో తర్వాత వక్త చెప్తారు. నమస్కారం అండి.
థ్యాంక్ యూ సుధాకర్ గారు, చాలా చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్ లో చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, భక్తి మార్గం కన్నా విచారణ మార్గం గొప్పది అని అన్నారు కదా. సో దట్ మేక్స్ మీ థింక్ మన మన సనాతన
లేదండి, విచారణ మార్గం కంటే భక్తి మార్గం గొప్పది.
సారీ, అదే వాట్ ఐ మెంట్ టు సే, విచారణ మార్గం కన్నా గొప్పది అన్నారు కదా. నాకేం స్ట్రైక్ అయిందంటే అది వినంగానే, సో విచారణ వి కుడ్ గో రాంగ్ సమ్టైమ్స్. అందుకని మనకేం చేశారు మన సనాతన ధర్మంలో అంటే అన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా చేసేసి ఒక టాబ్లెట్ లాగా క్యాప్సూల్ లాగా పెట్టినట్లుగా ఇచ్చేశారు. ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, మేబీ ఆ రోజుల్లో వాళ్ళు అలా పెట్టినా అందేసుకునే వాళ్ళేమో, మన దగ్గర ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే అది ఎందుకు అలా ఉంది, ఇందులో ఏముంది అనే విచారణ మనం చేయాలి. ఆ విచారణ మనము భక్తి అనే బేస్ లేకుండా చేస్తే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ కుడ్ గో రాంగ్. ప్రశ్నించడం అయిపోతుంది ఏమో, ఎందుకంటే నమ్మకం లేకుండా అంటే యూఆర్ క్వశ్చనింగ్ ఇట్. నమ్మి భక్తిగా నువ్వు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే అది విచారణ మార్గం అవుతుంది. సో నాకు అలా అర్థమైంది, నాకు అది నచ్చింది. తర్వాత సాధనావస్థలో మనకి రెండు తమోగుణ లక్షణాల వల్ల రెండు దోషాలు వస్తాయని గురువుగారు చెప్పారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర వల్ల అసలు విషయాన్ని గ్రహించలేకపోతాం, అది అగ్రహణ దోషం. తంద్ర వల్ల అప్పుడప్పుడు గ్రహించటం, దానివల్ల ఇది పూర్వాపర సంబంధాన్ని కోల్పోయి ఒకదానికొకటి గ్రహించే అవకాశం కూడా ఉంటుంది. అది అన్యథా గ్రహణ దోషం అని చెప్పారు. సో అది కూడా మనం వాచ్అవుట్ చేసుకోవాలి. సాధన అని అనటం చాలా పెద్ద మాటగా అనిపిస్తుంది నాకు. మనం చేసే మనం అని సారీ నా గురించి నేను నా గురించి చెప్పాలి. నేను చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సాధన అని అనుకోవటానికి నాకు కరెక్ట్గా అనిపించదు. కానీ కూడా గురుగారు చెప్తారు కదా, ఏ స్టెప్ చిన్నదైనా పెద్దదైనా సరైన డైరెక్షన్ లో వేస్తున్నాము అంటే విల్ గెట్ టు ద రైట్ డెస్టినేషన్ తప్పకుండా అనే నమ్మకంతో మన అలా గురువు మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళిపోవటమే సంబంధి కూడా సాధనే. ఓకే, అయితే ఇక్కడ గురుగారు ఇంకో మాట చెప్పారు, తత్వం అనేది అసలు ఒక విషయాన్ని యొక్క తత్వం మనకు అర్థమైతే వాళ్ళని రసజ్ఞులు అంటారు అని. సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్య యాయే యోయో భర్గం వరతి క్షేతే సదాచత స్మరతి. ఎల్లప్పుడూ పరమేశ్వరు నామాన్ని ఉచ్చరించే నాలుకే నాలుక, శివుని దర్శించే నేత్రాలే నేత్రాలు, ఈశ్వరుని పూజించే చేతులే చేతులు, ఎల్లప్పుడూ సదా శివస్మరణ చేయవాడే కృతకృత్యుడు. అది ఆ శ్లోకానికి మీనింగ్. అది కూడా మళ్ళీ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ ఈ కమలాక్షి నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకరణించు వీణులు వీణులు, మధువైరి దవిగిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరి జయరుమనియడి తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు అన్నట్టు. అంటే ఇట్ హ్యాస్ టు బికమ్ ఏ లైఫ్ స్టైల్ మనకి. అంటే మీరు అన్నారు కదా, అది మనం నామ మహిమ ఏంటి అంటే ఉచ్చారణ విచారణ అయి చివరికి అది స్మరణ అయిపోతే అది మనం కాన్షియస్ ఎఫర్ట్ పెట్టకపోయినా కూడా అది ఇట్ బికమ్స్ సెకండ్ నేచర్ అన్నట్లు. కీర్తన గారు మ్యూట్ ఓకే. సో అది బేసిక్ గా మనకి సెకండ్ నేచర్ లాగా అయిపోవాలి అని అంటే ఆ స్మరణ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎంత సబ్ కాన్షియస్ స్టేట్ లో కూడా ఎప్పుడు భగవన్ నామే మన మదిలో మెదులుతూ ఉంటే, అండ్ హౌ డూ ఐ అప్లై దిస్ అంటే పర్సనల్ గా మనకి వ్యవహారం ఎంతో ఉంటుంది కదా. ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తుంటాం, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, జాబ్ చేస్తూ ఉంటాము. సో మనం అన్ని చేసుకుంటూ స్మరణ అనేది కూడా కష్టమే, బికాస్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ చేసే పనిలో. అయితే నాకేమనిపిస్తుందంటే మాట్లాడతాము, ఎప్పుడైతే మనం మాటలు ఆపామో వెంటనే థాట్స్ రన్ అవ్వకుండా అట్లీస్ట్ అప్పుడు వెంటనే మనం క్యాచ్ చేయగలిగితే దేవుడి నామాన్ని, అది ఒక అలవాటుగా అయిపోయి మనం ఎప్పుడు మౌనంగా ఉండటం కొంచెం ఎక్కువ అవుతుంది, స్మరణ కొంచెం ఎక్కువ అవుతుంది అలా అనిపిస్తుంది. అది కాన్షియస్ గా మనందరం ట్రై చేయొచ్చేమో అని నా అభిప్రాయం. నెక్స్ట్ సరిత గారు, సాక్షాత్ శివుడే మా మర్చయంతి అనువదంతి తయైవ ధన్యాహ అని చెప్పిన మోక్ష సాధన నామములు కందుడు చేసిన స్తుతి గురించి మాట్లాడతారు. అలాగే శివమంత్ర అనుష్ఠానానికి శ్రేష్టమైన క్షేత్రం ఏది అని అమ్మవారు అడిగిన ప్రశ్నకి శివుడు మమ అపరాపను తనుహు కాశీ అవయో భేదహ అని చెప్పి మహాకాంతి పుంజమైన కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని కొంచెం స్పృశిస్తారు. సరిత గారు
నమస్తే అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. సుబ్రహ్మణ్య స్వామి భక్తుల గురించి చెప్తూ శివనామామృతాన్ని ప్రేమగా పలుకుతూ ఆచరిస్తూ ఉండే శివ పూజకుడు శివ ధ్యానవర్తుడు అక్కడక్కడ మాత్రమే ఉంటారు, అంటే క్వచిత్ క్వచిత్ అక్కడక్కడ మాత్రమే ఉంటారని చెప్తూ పరమేశ్వరుణ్ణి వినయంతో ఒక ప్రశ్న అడుగుతాడు. సర్వలోకములు తరించడానికి సులభోపాయమైన నామములు ఏవి? అప్పుడు పరమశివుడు సాధు సాధు మహాప్రజ్ఞ చక్కటి ప్రశ్న వేశావు. ఇదే ప్రశ్న మీ అమ్మ గౌరీ కాశీలో అడిగింది. అప్పుడు మీ అమ్మకు చెప్పాను, నాకు అనంత నామాలున్నాయి, అన్ని దివ్యములే. వాటి అర్థములు మాత్రమే దివ్యములు కాదు, వాటి నామ శబ్దములు కూడా దివ్యములే, అలౌకికమైనవి. ఆ నామములే శివుడు దాల్చిన శబ్ద రూపములు 1008 నామాలు. ఈ నామాలలో ఒక్కొక్కటి ప్రత్యేక మంత్రం. ఈ నామాలు అనిర్వచనీయమైన ఫలాన్ని ఇస్తాయి. ఇవి పూజకు ఎలా వినియోగించుకోవాలంటే ముఖ్యంగా శివారాధనకు ఎల్లప్పుడూ శుద్ధుడై శుక్లవాస సహా శుద్ధ సాత్వికమైన భావాలతో ఆరాధించాలి. ప్రతి సహస్రనామ మంత్రానికి ఋషి దేవత కీలకం శక్తి వినియోగం మొదలుగుని ఉంటాయి. ఈ సహస్రనామ మంత్రానికి ఋషి శంభుహు అంటే నేనే, దేవత నేనే, శక్తి గౌరీ, కీలకం మహేష ఏవ సంసేవ్యః సర్వైః. వినియోగం ధర్మ అర్థ కామమోక్షాలకు దేనినైనా వినియోగించుకోవచ్చు, ఫలప్రదాత నేనే అని శివుడు చెప్పారు. సాక్షాత్ శివ స్వరూపమైన ఈ మహావిద్యను పొందుతున్నామంటే మనం ఎంతో ధన్యులం. ఓం హిరణ్య బాహు అని మొదలుపెట్టి మహేశ్వర మహాదేవ పరబ్రహ్మ సదాశివ ఓం నమ ఇతి, ఓం నమ ఇతి అని చెప్పాడు పరమశివుడు. వేదాధ్యయనం చేసిన పుణ్యం ఈ నామస్మరణ మాత్రం చేత వస్తుంది. ఇది పఠించడానికి ముఖ్యంగా సర్వ ప్రాణికోట్ల హితం. ఈ సహస్రనామ మంత్రంతో పాటు హలో
కీర్తన గారు అనుకుంటండి, ఆయన మ్యూట్ చేసేస్తే సరి.
ఈ సహస్రనామ మంత్రంతో పాటు మరికొన్ని నామాలు చెప్తూ వీటితో అర్చిస్తూ ఎల్లవేళలా పలికేవారు ధన్యులు అని. హే ముక్తిదాయక మహేష పినాకపానే శంభో గిరీష హర శంకర చంద్రమౌళే విశ్వేశ్వరాంధకరిపో పురసూదనేతి మా మర్చయంతి అనువదంతి తవే తయేవ ధన్యాహ, మా మర్చయంతి అనువదంతి తయేవ ధన్యాహ అని ఇలా అంటూ కొన్ని శ్లోకాలు చెప్పాడు పరమశివుడు. ఈ శ్లోకాలతో నన్ను అర్చిస్తూ నిరంతరం ఎవరు అంటారో వారు ధన్యులు. ఈ నామామృత పానం చేసిన వాడు మరలా జన్మించడు. ఇది విని స్కందుడు పులకించి దేవదేవ దేవదేవోత్తమ ప్రభో వేదాంత వేద్యేష జగజ్జన్మైక కారణ అంటూ ఆనంద పరవశుడై మహోదార మహావీర మహాశూర సురేశ్వర మహాధార అద్భుతాకార సర్వలోక ప్రభాకార నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే ప్రపన్నైక బంధో నమస్తే నమస్తే దయాసార సింధో నమస్తే 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 మహేష అని ఈ విధంగా నమస్కార బాహుళ్యాలు రావడం మంత్రమవుతుంది అని పలుకుతూ శివుణ్ణి 8 శ్లోకాలతో సుబ్రహ్మణ్య స్వామి స్తుతిస్తాడు. సంసార దావానల శామకాయ మృత్యుంజామిత విక్రమాయ సురాసురాకార్చిత పాదుకాయ శివా సమేతాయ నమశివాయ, శివా సమేతాయ నమశివాయ అంటూ 8 శ్లోకాలు శివుణ్ణి స్తుతిస్తారన్నమాట. ఇప్పుడు మనం ఈ సహస్రనామము మోక్ష సాధనా స్తోత్రమైన హే సాంబ సుబ్రహ్మణ్య స్తుతి వంటి మహిమాన్విత స్తోత్రాలు తెలుసుకున్నాం. సుబ్రహ్మణ్య స్తుతిని విని పరమశివుడు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది, నా చిత్తం అనే తుమ్మెద ఎప్పుడు నీ పాద పద్మాలపై ఉండాలి, నా నాలుకపై ఎప్పుడు నీ నామామృతం ఉండాలి, నీ పాద పద్మ ఆనంద మకరందాన్ని నేనెప్పుడు ఆస్వాదిస్తూ ఉండాలి అని కోరుకుంటాడు. ఈ విధంగా ఋషులు సూత పౌరాణికంతో మంత్రాలు స్తోత్రాలు చెప్పారు, అనుష్ఠించడానికి యోగ్యులెవరో చెప్పారు, ఏ చోట చేస్తే పూర్ణ ఫలం శీఘ్రఫలం లభిస్తుందో అని అడిగారు. ఇదే ప్రశ్న పార్వతీదేవి కాశీలో అడిగింది అని పరమశివుడు చెప్తాడు. పరమశివుడికి సంతోషం వేస్తుంది ఈ ప్రశ్న వేసినందుకు, ఎందుకంటే లోక కళ్యాణం కోసం అడిగిందని సంతోషించి సర్వక్షేత్రాలలో ఉత్తమోత్తమైనది కాశీ క్షేత్రం. కాశీకి చావు లేదు, శుద్ధ బ్రహ్మస్వరూపం, నాకు కాశీకి భేదం లేదు. చాలా మంది కైలాసంలో ఉంటానంటారు, కానీ నేను ఇష్టంగా కాశీలోనే ఉంటాను. కాశీ జ్యోతి పుంజమయ్యి కాశీ. ఒకసారి రామకృష్ణ పరమహంస కాశీకి వెళ్ళినప్పుడు కాశీ జ్యోతి పుంజంగా కనబడిందట. మనకు అది ఎలా మనకు ఎప్పుడు కనిపిస్తుందో అని అనిపించింది నాకు. భూమి ఎందు కాదు, అనంత కోటి బ్రహ్మాండాలలో కాశీకి సమానమైన చోటు లేదు. ఇది కాశీ రహస్యం. ప్రకటంగా కనపడే వాటిలో మన కంటితో చూడలేని ఒక రహస్యాన్ని చెప్పే గ్రంథం పేరు శివరహస్యం. అపరతనువు కాశీ, స్థూలేంద్రియాలకు గోచరం కాని ఒకనొక రహస్యం. భూగతాపి నా భూ కాశీ, భూమియందు ఉన్నప్పటికీ భూమియందు లేదు. కాశీ 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 అని ఎవరు అంటారో వారిని మెచ్చుకొని ఆశీర్వదిస్తూ ఉంటానన్నారు పరమశివుడు. అవినాశి సుధారాశి, కాశీనే సర్వాన్నీ ప్రకాశింపజేస్తుంది. కాశీకి చంద్రుడు సూర్యుడు అక్కర్లేదు. ఉపనిషత్ ప్రతిపాద్యమైన కేవల జ్ఞాన రూపమైన బ్రహ్మమే కాశీ. అక్కడ సర్వవ్యాపకమైన బ్రహ్మ వస్తువును పొందగలం. అంటే సర్వవ్యాపకమైన ఎలా పొందగలమంటే, ఆవు పాలు కావాలంటే ఆవు అంతా ఉండాలి, కానీ పొదుగు నుండి మాత్రమే పాలు వస్తాయి కదా. ఆ విధంగా ప్రపంచమంతా పరమేశ్వరుడున్న కాశీ క్షేత్రం నుంచే పొందగలం. ఎంత చెప్పినా కాశీ అర్థం అవడం మహాకష్టం, కాశీ అర్థం అవడం మహాకష్టం, కాశీ అర్థం అవడం మహాకష్టం. ఇంద్రాది దేవతలు కాశీలో ఉండాలని తపించిపోతారు అని శ్రీనాథుడు చెప్పారు ఒకసారి. ఒకసారి దేవతలు అగస్త్య మహర్షి కోసం కాశీకి వస్తే కాశీని చూసి దేవతలందరూ, కాశీలో గడ్డిగా పుట్టే భాగ్యం కూడా లేదే, పనికి మాలిన చిత్తసర్గంలో ఎలా ఉంటామో ఏమో అని బాధపడ్డారు. గరికతో సరిరావు కల్పకములు. ఎవరు కాశీలో నివసించాలని నిరంతరం ఎవరు ఆసక్తితో అనుకుంటారో వాళ్లను దేవతలు కూడా దండం పెడతారు. నాకే కాశీలో ఉంటే వచ్చే ఆనందం కైలాసంలో కూడా రాదు అని పరమశివుడు అన్నారు. ఈ విధంగా కాశీ మహత్యాన్ని పరమశివుడు గౌరీదేవికి చెప్పారు. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు.
సరిత గారు థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. కాశీ వరకు వెళ్ళిపోయాము, సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ స్పీకర్స్ టు ఫాలో. అయితే శివనామాలన్నీ శివస్వరూపాలే అని అనుకుంటేనే ఎంత బాగుందో చక్క. అంటే మన మనసులో శివుని ఎప్పుడు పెట్టుకోవటం చాలా ఈజీ. నామస్మరణ నామస్మరణ అన్యోపాయం. సో అదొకటే మనం చేయాల్సింది, వెరీ సింపుల్, చేయగలుగుతాం. సో శివుడే అన్నారు కదా, మన్ నామామృత పాయిన స్వజనని సన్యం పునః సర్వదా నోకాంక్షతి కాంక్షంతి. నా నామామృత పానం చేసిన వాడు మళ్ళీ తల్లి పాలు తాగడు అని స్వయంగా శివుడే చెప్పాడు. ఇంకా అది కూడా మనల్ని మోటివేట్ చేయకపోతే చాలా కష్టం. సో మనం ఏం చేస్తాం, ఈ మురళి ద్వారా మళ్ళీ మళ్ళీ అనగా వినగా అనుకోగా ఎప్పటికైనా అది మనకి అలవాటుగా అయిపోయి వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రిగర్స్ మనకి నిరంతరం అదే ధ్యానంలో ఉండాలి అని కోరుకుంటున్నాం మనందరి కోసం. అయితే ఇక్కడ స్కందుడు చేసిన స్తుతి అండి, ఫాస్ట్గా చదివేస్తాను కానీ నాకు నిజంగా చదవాలి నేను, ఎందుకంటే ఇవాళ అమ్మవారి ఆవిర్భావం అయిన దినం కూడా కదా. శివా సమేతాయ నమ శివాయ అని చెప్పిన స్తుతి ఉంది, అష్టకమే, ఫాస్ట్గా చదువుతాను. సంసార దావానల శ్యామకాయ మృత్యుంజయాయ అమిత విక్రమాయ సురాసురౌఘాచిత పాదుకాయ శివా సమేతాయ నమ శివాయ ఘోరాది పాపౌఘ నివారకాయ స్వర్గాపవర్గాది ఫలప్రదాయ నిరామయాయాంధక అంధక సూదనాయ శివా సమేతాయ నమ శివాయ కుందేందు శంఖ స్ఫుటికోపమాయ కుందేషు శంఖ స్ఫటికోపమాయ మహేశ్వరాయ శ్రితవత్సలాయ శ్రీనీలకంఠాయ యమాంతకాయ శివా సమేతాయ నమ శివాయ భుజంగ చక్రాధిప భూషణాయ నానామణి భ్రాజిత కుండలాయ కర్పూర గౌరాయ సురోత్తమాయ శివా సమేతాయ నమ శివాయ త్రికాగ్నికాలాయ మనోన్మనాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ జగన్మయాయ శివా సమేతాయ నమ శివాయ దయాసముద్రాయ నిధీశ్వరాయ ధనేశమిత్రాయ సుధామయాయ కారుణ్య రూపాయ మయస్కరాయ శివా సమేతాయ నమ శివాయ బ్రహ్మేంద్ర విష్ణేశ సురార్చితాయ దేవాధిదేవాయ దిగంబరాయ అనంత కళ్యాణ గుణార్ణవాయ శివా సమేతాయ నమ శివాయ వేదాంత వేద్యాయ మహాదయాయ కైలాసవాసాయ శివాధవాయ శివస్వరూపాయ సదాశివాయ శివా సమేతాయ నమ శివాయ. చాలా నచ్చేసింది, అర్ధనారీశ్వర స్తోత్రం లాగా అనిపించింది. అంటే అదే అఫ్కోర్స్ అదే, బట్ అది బాగా గుర్తొచ్చింది, చాలా బాగా అనిపించింది. సో సరితగారు చెప్పినట్లు మనం కూడా స్కందుడు లాగా కోరుకోవాల్సింది ఒకటే కోరిక, మచ్చిత్త భ్రమరో నిత్యం తవాస్తు పద పంకజే తవ నామామృతం దివ్యం జిహ్వాగ్రే మమ తిష్ఠతు శివాస్తు తవ పాదాబ్జే మన్మనో మకరందపః. ఎప్పటికీ నిరంతరం మనందరి మనసులో స్వామి పాదాల వద్దే రమిస్తూ ఉండాలి, నిరంతరం స్వామి నామాలే మనం పలుకుతూ ఉండాలి, ఆ స్వామిపై అనన్య భక్తి అనే మకరందాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉండాలి. శివా సమేతాయ నమ శివాయ. మనకి ఈసారి మురళిలో అనుకోని పరిస్థితుల వల్ల స్పీకర్గా సైన్ అప్ చేసిన ఇద్దరు నుండి క్యాన్సిలేషన్స్ వచ్చాయి. మధు గారు వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు ఫిల్ ఇన్ దోస్ స్పాట్. సో 5 మినిట్స్ అవగానే క్లాక్ చూసుకోకండి, 21st డే ప్రవచనం మొత్తం ఆవిడే కవర్ చేస్తున్నారు కనుక కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటారు. హెడ్స్ అప్ మీకు. ఇప్పుడు మధు గారు కాశీవాస మహిమ, కాశీవాస అర్హత, అనుగ్రహం ఎట్లాంటి అనుగ్రహం కావాలి, కాశీవాసులు పాటించవలసిన నియమాలు ఏంటి, ఆచరించవలసిన విధులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, కాశీవాసుల్లో ఎటువంటి వారికి ముక్తి లభిస్తుంది, అవసాన దశలో శివుడు స్వయంగా ఎలా తారక మంత్రాన్ని ఉపదేశించి తనలో ఐక్యం చేసుకుంటాడు, కాశీక్షేత్రంలోని ఆవరణలు, గొప్ప స్థానాలు, లింగాలు, తీర్థములు, కాశీక్షేత్ర రక్షక గణములు ఎవరు, గంగా పాన మహిమ ఏంటి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మధు గారు.
శివాయి గురువే నమః. సాక్షాత్ శివుడు అమ్మవారికి కాశీ మహాత్మ్యం గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్న వాక్యాలు ఒక్కటి కూడా అర్థవాదం, ఎగ్జాజరేషన్ అనుకోకూడదు. ఎంత చెప్పినా కాశీ గురించి సరిపోదు, ఇంకా మిగిలే ఉంటుందని తెలుసుకోవాలి. ఒకసారి శ్రీశైలం స్వామి శ్రీశైలంలో స్వామి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి స్వామి అన్ని ధర్మాలు చేయడం గొప్పదా కాశీవాసం గొప్పదా అని అడిగారట. అప్పుడు స్వామి చెప్తున్నారు, కాశీ సర్వధర్మ స్వరూపం, అన్ని ధర్మాల కంటే అధికమైనది, అన్ని ధర్మములు ఒకెత్తు అయితే కాశీవాసం ఒకెత్తు, దాంతో పోటీ పడితే దెబ్బతింటారు అని అన్నారట. ఆ సందర్భంలో స్వామి అనేక ఉపమానాలు కూడా చెప్తారు. సర్వ తీర్థాలు సర్వ దేవతలు విశ్వనాథుని సేవించుకుంటూ ఉంటారు. కామధేనువులు మందలుగా వచ్చి తమ పొదుగులు చే వచ్చే పాలతో కాశీలోని శివలింగాలను అభిషేకించుకుంటూ ఉంటాయట. దేవలోకంలో కల్పవృక్షములు తమ పుష్పములతో కాశీని పూజిస్తాయి. బ్రహ్మ విష్ణువులు కూడా తమ తమ పత్నులతో కాశీలో ఉండడానికి ఇష్టపడతారు. కాశీలో యోగులు ఎలా ఉంటారంటే, చకోర పక్షులు పూర్ణచంద్రుడిని ఆస్వాదిస్తూ వదల్లేకుండా ఎలా ఉంటాయో, తుమ్మెదలు పుష్పాలను ఎలా వదల్లేవో, పతివ్రత భర్తని ఎలా వదల్లేదో, ఉత్తమ విద్యలు నిర్మల హృదయాలను ఎలా వదల్లేవో, ఆకలితో ఉన్నవాడు అన్నం ఎలా వదల్లేరో, అలా శివభక్తులు కాశీని వదల్లేరు. ఎవరు కాశీ 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 అని స్మరిస్తూ ఉంటారో వారి పాపములు నశిస్తాయి. మానవుడై పుట్టినవాడు కాశీకి వెళ్ళాలి అని అనుకోకపోతే వాడిని పురుషార్థముడు అంటారు. ఎన్ని యజ్ఞాలు చేసినా కాశీకి వెళ్ళకపోతే వాడి జీవితం, జన్మలు, ఐశ్వర్యములు, వంశము వ్యర్థం. ఎవడు కాశీని చూడడో వాడి పుట్టుక వ్యర్థం. వాడి ఇతర ప్రాంతాల్లో అనుభవిస్తున్న సుఖములన్నీ వ్యర్థం. వాడి బుద్ధి వ్యర్థం. శివపురమైన కాశీని సేవించకుండా ఎంత ఐశ్వర్యవంతుడైనా వ్యర్థమే. కాశీలో మోక్షం ఎవరికి లభిస్తుంది? కాశీలో అమాయకంగా పుట్టిన పశువులు పక్షులు ఉన్నాయంటే అవి గత జన్మల్లో అనేక పుణ్యాలు చేసి చిన్న ప్రారంభం చేత ఈ పశువు శరీరాన్ని పొందుతాయి. కైవల్యానికి యోగ్యత ఉంటే కాశీలో పుడతాయి. మరణించగానే స్వామి మంత్ర ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ జీవుడికి అవి మోక్షం పొందుతాయి. అయితే మానవుడికి మాత్రం ఇదంత తేలిక కాదు, ఇదే రహస్యం. స్వామి చెప్తున్నారు, విమలులైన నా భక్తులకు మరణం ఆసన్నమయ్యాక నా ఒళ్ళో పెట్టుకుని నా నామం వాడికి ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశం మాత్రం చేతనే వాడు నాలో ఐక్యమవుతాడు. అయితే అంతవరకు వాడు కాశీలో నా నామస్మరణ చేస్తూ ఉంటాడు. వాడి మరణాసన్న సమయంలో నా నామమే చెవిలో చెప్తాను. సాధనకి నా నామమే, సిద్ధికి నా నామమే అన్నారు స్వామివారు. కాశీలో శరీరం పోయిన వాడికి మరి శరీరాలు ఇవ్వబడవు. అయితే కాశీలో మరణించిన ప్రతి వాడికి వెంటనే మోక్షం వచ్చేస్తుందా అంటే, చాలా మంది జీవనోపాధులు వృత్తులతో వచ్చి బతుకుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కైవల్యం వెంటనే రాదు. వారి జీవన విధానంలో చేసిన పాపాలకు ఘోరమైన ఫలితములు ఇచ్చి మరలా పుట్టకుండా కైవల్యం ఇస్తాడు. అంతేకాని ప్రతి వాడికి శివుడు ఒళ్ళో పెట్టుకుని మంత్రం ఇవ్వడు. పశువులకు, యోగ్యులైన వారికి మాత్రమే అలా చేస్తాడు. మానవుడు చేసిన ప్రతి పాపానికి లెక్క ఉంటుంది కదా, మినహాయింపు లేదు. అయితే ఎక్కడున్న వారైనా సరే, తెలుసో తెలియకో చాలా పాపాలు చేసినా కాశీకి వెళ్ళి సంకల్ప సహితంగా గంగా స్నానం చేసి అక్కడున్న ఏ లింగాన్ని దర్శించినా అక్కడికి వెళ్లే వరకు చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. అక్కడికి వెళ్ళాక మాత్రం తప్పు చేస్తే కోటి గుణితం అవుతాయి. చాలా జాగ్రత్తగా చేయాలి కాశీవాసం, అంత తేలిక కాదు. అయితే అమ్మవారు కాశీలో గొప్ప స్థానములు తీర్థములు ఏంటి, అన్ని లింగాలు గొప్పవే అయినా శ్రేష్టమైనది ఏంటి అని అడుగుతారు. నువ్వు అడిగిన ప్రశ్న నాకు చాలా ఆనందం కలిగిస్తోంది అంటూ స్వామి అనేక విషయాలు చెప్పడం మొదలు పెడతారు. కాశీ పంచక్రోశ విస్తారమైనది. కాశీయే జ్యోతిర్మయ స్వరూపం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ కాశీ విశ్వేశ్వరాయ జ్యోతిర్లింగాయ నమశివాయ. కాశీయే జ్యోతిర్లింగం. ముద్దగా ఒక జ్యోతిలా ఉన్నా కూడా రకరకాల ఆవరణలు ఉంటాయి. ఏ దిక్కులో ఏ ఏ దేవతలు ఉన్నారో వర్ణించారు. ఈ కాశీ 7 ఆవరణలతో ఉంటుంది. అక్కడ అద్భుతమైన జ్యోతిర్మయమైన కైలాసం ఉంటుంది. ఈ కళ్ళతో చూడలేం. మనకు కనిపించేది భౌతిక దృష్టియే. సూక్ష్మ దృష్టితో చూస్తేనే తెలుస్తుంది. అలా మనం చూడలేం కనుకే విశ్వేశ్వరుడు వర్ణిస్తున్నాడు. మన గురుదేవులు ఏమంటారంటే, కాశీం వైభవరాశిం విమలాం శ్రీ శివనగరీం చిత్రకాశికాం ఆశాపూర్ణ మహాచిద్రూపాం నాశిత దురితాం తత్వమయీం తాం ఆశ్రయే అనిశం అమృతపురీం నిశ్రేయసమిహ నిఖిలమునీనాం ఆశ్రయే అనిశం అమృతపురీం అంటారు. ప్రతి క్షేత్రానికి భౌమం దివ్యం అని రెండు ఉంటాయి. భౌమం అంటే స్థూలంగా కనిపిస్తున్నది, దివ్యం అంటే సూక్ష్మ దృష్టికి మాత్రమే తెలిసేది, కంటికి కనపడనిది. నిన్ను అనుగ్రహించేది అదే. ప్రత్యక్షం చేసుకోలేనప్పుడు ఉంది అని భావించి ధ్యానించడమైనా నేర్చుకోవాలి. సూక్ష్మ కాశీ గురించి తెలుసుకుందాం. మన కంటికి కనిపిస్తున్న మందిరాలు శిలలా, లింగం శిలలా కనిపిస్తున్నా కూడా అది జ్యోతిర్లింగం అని భావించాలి. భావించడం కాదు, జ్యోతిర్లింగమే. మనం అలా భావించాలి, మనకు కనిపించదు కాబట్టి. ఆ మందిరంలోని స్తంభాలు అవన్నీ కూడా వివిధ రత్నములతో, రత్నములు పొదిగిన స్వర్ణంతో నిర్మించబడి ఉంటాయి. మన కంటికి కనపడదు, అయినా ఆయన తలుచుకుంటే చూపించగలడు. కాంతిమయమైన దివ్యధామముల మందిరాలు ఎన్నో ఉన్నాయి. వేల కొలది బంగారు ద్వారములు, వజ్రములు పొదిగిన వేల ప్రాకారాలు, ఉజ్వలమైన గోపురాలు కలిగిన మందిరాలు ఉన్నాయి. ప్రతి మందిరం కూడా అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తుంది. కాశీ క్షేత్రంలోని గోపురాల పైన సూర్యచంద్రాదులు కూడా ఉండరు. అంటే సూర్యచంద్రులు అవసరం లేని లోకం అక్కడ ఉన్నది. మనం ధ్యానంతో భావనతో తెలుసుకోవాలి. ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ఒక్కొక్క గోపురం కూడా సూర్యచంద్ర రశ్ములు ఉండవు. కాశీపై నవగ్రహాల ఛాయల కాంతులు కూడా పడవు. కాశీ క్షేత్రంలో అందుకే తిదివార నక్షత్ర గణము లేదు. ఇది మంచి రోజు అని చూసుకోకర్లేదు. అక్కడ ఉన్న ఉన్నత శిఖరాలకి పైన సూర్యచంద్రులు కూడా వెళ్ళలేవు. అది చూసి సుమేరు పర్వత శిఖరాలు సిగ్గుతో తలవంచుకుంటాయి. ఆ శిఖర శృంగములు ఎలా ఉంటాయి అంటే కనీవిని ఎరుగిన రత్నములతో తాపడం చేయబడి ప్రకాశిస్తూ ఉంటాయి. సర్వలోకాలు దాటిపోయి ఉంటాయి. అటువంటి శిఖరాల కింద భాగంలో సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటారు, కానీ వారి కాంతి కాశీపై పడదు. సూర్యుడు ముందర దీపం వెలిగిస్తే ఎలా వెలవెలపోతుందో కాశీ ముందు సూర్యచంద్రులు అలాగా. సర్వ విశ్వ మూల శక్తియే కాశీ. సర్వ బ్రహ్మాండములకు మూలశక్తి. సర్వ విశ్వానికి మూలశక్తి విశ్వేశ్వర ధామం. అక్కడి నుండే సర్వదేవతలకి శక్తులు వస్తున్నాయి. కాశీలో సర్వదేవతలు ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. ఆయా లింగాల్ని పూజిస్తే ఆయా గ్రహ దోషాలు పోతాయి. విశ్వదేవతల పేర్లన్నింటా లింగములు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వారందరికీ శక్తిని ఇచ్చిన శివుడు అక్కడ ఉంటూ వారి శక్తిని పంపిణీ చేస్తున్నాడు అనమాట. అందుకు సమస్త విశ్వ దివ్య శక్తి కేంద్రం కాశీక్షేత్రం. కాశీక్షేత్రంలో రక్షకులు ఉంటారు. కాశీలో అష్ట దిశలలో అష్ట భైరవ గణములు కాపలా ఉంటాయి. కాశీలోకి ఎవరు ప్రవేశించాలన్నా వీరి కన్ను కప్పి రాలేరు. బ్రహ్మాది దేవతలు కూడా వీరి అనుమతి ఉంటేనే రాగలరు. కాశీ రక్షకులుగా ఉన్నటువంటి భైరవులు, రుద్రగణములు, శక్తిగణములు వీరందరూ వీరి బలాన్ని, శక్తిని, ఔదార్యాన్ని, తేజస్సుని వర్ణించడానికి ఎవరి తరం కాదు. వారి అనుగ్రహం లేకపోతే కాశీలోకి ప్రవేశమే లేదు. అక్కడ ఉండలేము, నివసించలేము. వారిని తేలికగా ఎవరూ వశపరచుకోలేరు. వారు తక్కువ తక్కువ ఆరాధనలకి తేలికగా అనుగ్రహించరు. అక్కడ కాశీలో ఉంటున్న వారి దోషములని జాగ్రత్తగా గాలించి గాలించి చూస్తూ ఉంటారు. చిన్న తప్పు కనపడ్డా ఇబ్బంది పెట్టేస్తారు. అలాగే దోషం ఉంటే అసలు రానివ్వరు కూడా కాశీలోకి. పక్షపాత రీతులు వారు. అనేక జన్మల పుణ్యములు ఉంటేనే, మహేశ్వరుని అనుగ్రహం ఉంటేనే కాశీవాసం లభిస్తున్నది. స్థూల కాశీ దర్శనం చేస్తున్నప్పుడు మనకు ఉండవలసిన దృష్టి ఏంటంటే కాశీవాసం ఎవరు నియమబద్ధంగా చేస్తూ ఉంటారో వారిని సూక్ష్మ కాశీలో ఉంటున్న దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. మనకు కనిపించకపోయినా వారి అనుగ్రహం మన మీద ఉంటుంది. స్థూలంగా చూసినప్పుడు మనకేదో రద్దీలో చూసి వచ్చేస్తున్నాం అనిపిస్తుంది, కానీ సూక్ష్మ మందిరంలో కాంతిమయమైన దేవతలు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ సూక్ష్మ మందిరంతో జీవుడు అనుసంధానింపబడతాడు. ఇది తెలుసుకునే స్థూల కాశీని దర్శించాలి. భౌతిక కాశీకి మార్పులు కనపడుతూ ఉంటాయి, కానీ సూక్ష్మ కాశీకి మార్పు లేదు. అత్యంత ప్రాచీన నగరం కాశీ. అటువంటి కాశీ ఉన్న దేశంలో పుట్టడం మనం చేసుకున్న సౌభాగ్యం. కనిపిస్తున్న రాగి తీగలో కనిపించని విద్యుత్ ఉన్నట్లు కనిపించే కాశీ క్షేత్రంలో కనిపించని సూక్ష్మ కాశీ ఉన్నది. అది శ్రద్ధ ఉన్నవాడే గమనిస్తాడు. కాశీపురంలోకి ఎవరు వెళ్ళగలరు, ఎవరు కాశీని పొందగలరు అన్నదానికి స్వామివారు చెప్తున్నారు. అవ్యభిచార శివభక్తి కలిగి ఉండాలి. శివలింగ పూజపై ప్రీతి కలిగిన వారు, శివమంత్రపులపై ఆసక్తి కలిగిన వారు, శివప్రీతితో శివక్షేత్ర దర్శనం చేసేవారు, నిరంతరాయంగా శివ పూజ చేసేవారు, విధిగా త్రిపుండ్ర ధారణ చేయడం, శివక్షేత్రాల్లో కైంకర్యం చేయడం, నిరంతరం విడవకుండా శివ పూజ, బిల్వార్చన, శివమందిరాల నిర్మాణం, ఉద్ధరణ, శివభక్తులపై ప్రీతి, బిల్వవనములు ఏర్పాటు చేయడం, శాస్త్ర విధిగా రుద్రాక్షలు ధరించడం, శివతీర్థ పానం, యోగ్యులైన వారికి లింగదానం చేయడం, శివప్రీతికై శివభక్తులకు భోజనాలు పెట్టడం, నిరంతరం పార్థివ లింగాన్ని పూజించడం, ఇటువంటి వారు కాశీకి వెళ్ళగలరు, కాశీని పొందగలరు. ఈ విషయంలో కాశీలో అడుగు పెట్టాలంటే ఎన్ని పుణ్యాలు ఉండాలో చెప్తూ ఒక విప్రుడి కథ స్వామి చెప్తారు. అతడు ఒక సదాచార సంపన్నుడు, శివ పూజ చేస్తూ ఉండేవాడు. గొప్ప సంపన్నుడు, యువకుడు, అందగాడు ఇతడు. కానీ పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా కాశీ గురించి విని తన ఆ మహాత్మ్యం తన భార్యకు చెప్తూ ఎంతో తపస్సు చేస్తే కానీ కాశీని పొందలేము, మనం ఎలా అయినా దర్శనం చేయాలి, కాశీ ప్రాప్తికి తపస్సు చేయాలి, మనకి దొరికిన జన్మ చాలా గొప్పది, దాన్ని వినియోగించుకోకపోతే వ్యర్థం అంటూ అలా చెప్తూ అతనికి ఏడుపు వచ్చేసింది. గత జన్మల్లో ఎన్ని తప్పులు చేశానో ఏంటో, అందుకే నాకు కాశీ దొరకడం లేదు, అయ్యో శివారాధన చేయలేదేమో అంటూ హా 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 మయా కాశీ నలబ్దా కిం కరోమ్యహం అన్ని కొన్ని పదుల శ్లోకాలు ఉంటాయి అతను అతని ఏడుపు. అయ్యో నాకు కాశీ దొరకలేదే, నేనేం చేస్తాను, ఏమీ చేయలేదు, ఒక్క పుణ్యకార్యం కూడా నేను ఎప్పుడు చేయలేరు, ఎలా వెళ్తాను కాశీకి అంటూ ఏడ్చేశాడు. ఇలాంటి ఏడుపు రావాలంటే హృదయం కరగాలి. అనన్యమైన భక్తి కాశీనాథుడిపై ఉంటే అది వస్తుంది. మొత్తానికి ఇదంతా అయ్యాక తన భార్య పదంటి తపస్సు చేసుకుందాం అంటుంది. అలా వారిద్దరు వారికి ఉన్నవన్నీ దాన ధర్మాలు చేసేసి తపస్సు చేసుకోవడానికి వెళ్తారు. అతడు ఇప్పటిదాకా తపస్సు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు స్వామి. అంటే ఆ కథ పూర్తిగా చెప్పలేదు, అంత అంత పుణ్యం అవసరం కాశీకి వెళ్ళడానికి అని చెప్పడానికి చెప్పారు. అయితే అతని తపస్సు వ్యర్థం కాకుండా స్వామి చూసుకుంటాడు. స్వామి తర్వాత అంటారు అమ్మవారితో, కాశీవాసం సిద్ధించాలి అంటూ తము ఎక్కడున్నవారు అక్కడ తపస్సులు చేస్తూ భోగ్యములు భోగములు పరిత్యజించి ఏకాంతమును ఆశ్రయించి శివభక్తులతో శివభక్తుల సహవాసంతో బిల్వవృక్ష మూలంలో భస్మరుద్రాక్షలు ధరించి నన్ను పూజించేవారు ధన్యులు అని నా అభిప్రాయం అంటున్నారు. అంటే కాశీకి వెళ్ళాలి అనుకుని చేసే తపస్సు చేసే వాళ్ళు కూడా ధన్యులు అని చెప్తున్నారు స్వామి. తర్వాత ఇంతకుముందు అమ్మవారు అడిగారు స్వామిని, ఏ కాశీలో అన్ని ముఖ్యమైన నీకే స్థానం చాలా ఇష్టం స్వామి అని అడిగితే దానికి స్వామి ఇప్పుడు చెప్తున్నారు అంతర్గృహం. కాశీలో స్వామికి ఇష్టమైన స్థానం అంతర్గృహం. ఇది చాలా ముఖ్యం. ప్రధానంగా విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఆయన ఆవరించుకుని వృత్తంలో ఏ ఏ ధామములు ఉంటాయో కూడా చెప్తారు. అంతర్గృహం ఎర్రని మణులతో ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మూలం ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇంత మేర అని కూడా చెప్పలేం. అంతర్గృహ ప్రాకారం నుండి వచ్చే కాంతులకు దిక్కులన్నీ భాసమానం అవుతూ ఉంటాయి. స్వామి అంటున్నారు, నేను అక్కడ ఎప్పుడు నివసిస్తూ ఉంటాను. బ్రహ్మాది దేవతలు కూడా నన్ను దర్శించుకోవడానికి రావాలి, కానీ అక్కడ ఉండరాదు. శివుడు తప్ప అంతర్గృహంలో ఎవరు ఉండరాదు. మునులు కూడా అంతర్గృహంలో వాసం చేయరు. నిత్యం అంతర్గృహం దర్శనం చేయాలి, కానీ అక్కడ ఉండరాదు. అక్కడ రాగద్వేషాలు ఉన్నవారు తిరగలేరు. శరీరం ఉన్నవారు అక్కడ తిరగరాదు. శరీరానికి పురీషాదులను నిరోధించలేం కదా, అందుకు అక్కడ ప్రవేశించరాదు. ఒకప్పుడు ఒక విప్రుడు అక్కడ జపపరాయణుడై ఉంటూ ఉండేవాడు. అంతర్గృహంలో కాదు, కాశీలో. నిత్యం అతను అంతర్గృహం దర్శనం చేస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి అతడు మోహన్ చేత అంతర్గృహంలో మూత్ర విసర్జన చేస్తాడు. కానీ అతడు ఇంటికి వెళ్ళగానే గుర్తుకు వచ్చి ఏడ్చి బ్రాహ్మణులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తం ఏంటని అడిగితే వారు ప్రాయశ్చిత్తమే లేదు అన్నారు. ఆ తర్వాత అతని శరీరం వదిలేస్తాడు. అప్పుడు యమదూతలు, అయ్యో ఇతన్ని ఏం చేయాలి అంటే, యముడు అంటాడు, ఇక్కడ నా పని కాదు, కాలభైరవ స్వామి చూసుకుంటాడు అని. కాశీలో పాపం చేసే వారిని శిక్షించేవాడు కాలభైరవుడు. ఈయన వేసే శిక్ష యమలోకంలో శిక్షల కంటే భయంకరంగా ఉంటుంది. కాలభైరవుడి గణాలు ఆ విప్రుణ్ణి భయంకరంగా కొట్టి రకరకాలుగా హింసించి ఆఖరికి కాలభైరవుడి ముందర నిలబెట్టారు. ఆయన చూసిన చూపులు అప్పటి వరకు వేసిన శిక్ష కంటే కష్టంగా ఉన్నాయట. అంత గొప్ప స్థానం కదా కాశీ. తర్వాత జన్మ లేకుండా అంత శుద్ధం చేయాలి కాబట్టి స్వామి అలాగా. కానీ నిజానికి కాలభైరవ స్వామిని గుండె నిండా దయే. మన గురుదేవులు అంటారు కదా, భీమశాసనమతి క్రూరం భీతి నాశకమతి దయాళు తామసాంతకమాదిమానందాది భైరవ రూపమనగం. అలా స్వామి బయటికి అలా కనిపించినా ఆయన గుండె నిండా దయే, ముక్తినివ్వాలనే ఇలా శుద్ధి చేస్తూ ఉంటారు. తర్వాత యముడు అంటున్నారు, అల్పమైన పాపం చేసినా సరే కాశీలో అది మహాపర్వతంగా తయారవుతుంది. కాశీలో చేసిన పాపములు ఎప్పుడు నశించవు. ఎక్కడ చేసిన పాపాలైనా కాశీలో పోతాయి, కానీ కాశీలో చేసిన పాపాలు ఎక్కడా పోవు. అటువంటి వాడికి భైరవ యాతన తప్పదు. ఘోర పాపాలు చేస్తే రుద్రపిశాచమై లక్షల సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు. మరి జన్మ ఉండదు కనుకే అంత శిక్ష పెడతారు. చేసిన దానికి చేసినంత ఇచ్చి అప్పుడు బాగు చేస్తాడు. కాశీ అత్యంత కష్టం. కాశీ వాసం చేయడం దుర్లభం. ప్రతి క్షణం ప్రతి అడుగులో విఘ్న సంగములు ఉంటూ ఉంటాయి. మంచి ధర్మం చేయాలని అనుకున్నా వాడి బుద్ధిని చపలం చేస్తూ ఉంటాయి. తర్వాత అమ్మవారు అడుగుతుంది, కాశీలో ఉండడానికి ఎలాంటి వాడు యోగ్యుడు, ఎలా ఉండాలి అని. కాశీవాసం సరదా కాదు, సాధన. కాశీవాసానికి యోగ్యతలు, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, నీతియుక్తులై ఉండాలి, కోరికలు ఉండరాదు, పరమాత్మ తప్ప అన్యంపై స్పృహ ఉండరాదు, వస్త్రాదులు కూడా దీక్షగా ధరించాలి, వీలైనంత ఉపవాసం అంటే అల్పాహారం, రుచి కోసం కాకుండా ప్రాణరక్షణ కోసం మాత్రమే తినాలి, దయ కలిగి ఉండాలి, శాంతితో ఉండాలి, యమ నియమాది సాధనలతో పాటిస్తూ ఉండాలి, మౌనవ్రత పరాయణలై ఉండాలి, త్రిపుండ్రాలు ధరించి రుద్రాక్షలు ధరించి ఉండాలి, లింగ పూజ పరాయణలై ఉండాలి, రాగద్వేషాలు ఉండరాదు, వైరాగ్యం విగత స్పృహ ఉండాలి, యాత్రారతుడై నిరంతరం యాత్రలు చేస్తూ ఉండాలి, నిత్యం అంతర్గృహ యాత్ర చేయాలి, దృఢ నియమాలతో ఉండాలి, పంచాక్షర జపపరాయణుడై ఉండాలి, పక్షపక్షానికి పంచకోశ యాత్ర చేయాలి, నిత్యం నియమబద్ధంగా ఉంటూ సత్యవ్రతుడిగా ఉండాలి, శివభక్త సాంగత్యం ఉండాలి, శైవ శాస్త్ర అధ్యయనం చేయాలి, శివలింగార్చన ప్రీతితో చేయాలి, శైవ వ్రతాలు చేస్తూ ఉండాలి, శివుడికి నివేదించకుండా కణం కూడా తినరాదు, నాది నేను అనే మాట వదలాలి, ఒంటరిగా చేసే ప్రయాణికి ఒంటరితనం అలవాటు చేసుకోవాలి, కర్మ కొద్ది బంధాలు ఏర్పడతాయి, కానీ వాటితో రాగం ద్వేషం కూడదు, సర్వదా ధూప దీపాలతో స్వామి లింగాన్ని సేవించాలి, వీతరాగుడై ఉండాలి, ఎవరితో స్నేహం అంటే అంటుకుంటూ ఉండరాదు, పుత్ర స్నేహాది వర్జిత, వేదాంత శ్రవణం చేయాలి, అక్కడ వేదాంత శ్రవణం చేస్తే అత్యంత త్వరగా సిద్ధిస్తుంది, ప్రతిరోజు కాలభైరవుని అర్చించాలి, ఇవన్నీ చేయకుండా కాశీలో ఉంటే నరాధములు అంటారు. ఇలా కాశీవాసం చేస్తే ఏ ధర్మములు సాటి రాదు. ఈ ధర్మములు పాటించకుండా కాశీవాసం చేయరాదు. సాధకులు గురువాక్యంతో సాధన చేస్తే తప్పకుండా అక్కడ ఉన్న భగవత్ శక్తి గుండెకి తాకి శివానుభూతి మనలో ప్రతిష్ఠితం అవుతుంది అంటారు గురువు గారు. కాశీ గురించి ఎక్కడ చెప్పుకున్నా విన్నా నేను సంతోషిస్తాను అంటున్నారు స్వామి. వింటున్నంతసేపు ఊహించుకుంటున్న వాడిని అతీతంగా ఉన్న ఆ శక్తి రక్షిస్తూ ఉంటుంది. కాశీలో ఎవడు ఉండరాదు. నేను చెప్పిన పైకర్మలు చేయని వాడు కాశీలో ఉండరాదు. కాశీలో ప్రతి గ్రహం కూడదు. ప్రతిగ్రహం, సారీ ప్రతిగ్రహం కూడదు, అంటే ఇంకోరి దగ్గర డబ్బు తీసుకురాదు. కాశీలో పెద్ద కర్తవ్యం ధన సంగ్రహం చేయకుండా ఉండడం. అయితే వృత్తిపరంగా ఉండేవారికి అది తప్పదు, కానీ వారికి అక్రమార్జితం కూడదు. అన్యాయార్జిత విత్తం ఉంటే కాశీలో ఉండరాదు. ఇది ప్రతి క్షేత్రానికి కూడా వర్తిస్తుంది. అటువంటి వాడు దుర్గతలు అనుభవించక తప్పదు. దేవద్రవ్యం ఈగ కాలంతా పుచ్చుకున్నా ప్రమాదమే. అసత్యవాదులు, దుష్ట విషయాలపై ఎల్లవేళల ఆసక్తి కలవారు, శివ పూజ జపం మొదలైనవి చేయని వారు, భస్మరుద్రాక్షలు ధరించని వారు, శివనిందాపరులు, పంచాక్షరి జపించని వారు, రాగద్వేషములతో ఉన్నవారు, కాముకులు మొదలైన వారు కాశీలో ఉండరాదు. పరస్త్రీ వ్యామోహం ఉన్నవారు కాశీలో ఉండరాదు. శివశాస్త్ర నింద చేసేవారు, శివభక్తులకు దుఃఖం కలిగించేవారు కాశీలో ఉండరాదు. కాశీలో ఎలాంటి వారు ఉండవచ్చంటే పైన చెప్పిన నియమాలన్నీ గుర్తుపెట్టుకుని దానికి ఎక్స్ట్రాగా ఇంకా చెప్తున్నారు. పాపభీతి చేయడానికి ఎవరు వెనకాడతారు, ఎవరు శివారాధన చేస్తూ శివశాస్త్ర అధ్యయనం మీద ప్రీతి కలిగి ఉంటారు, ఎవరు ఇంద్రియాలను జయించున్నవారు, శివుడే శరణమని ఎవరు ఉంటారు, తన వారనే దేనియందు కూడా స్నేహం ఉండకుండా ఎవరు ఉంటారు, అలాంటి వారు కాశీలో ఉండొచ్చు. కాశీలో ఎలా ప్రవర్తించాలి? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానం చేసుకుని పంచక్రోశాలకు బయటికి వచ్చి నిత్యకృత్యాలు చేసుకుంటారు. అటువంటి యోగులు ఇంకా ఉన్నారు. పరమేశ్వరుడు అంతర్గృహంలో కాకుండా బయట కాలకృత్యాలు చేసుకున్నా పర్వాలేదు అన్నారు, కానీ యోగులు మాత్రం కాశీ మొత్తం జ్యోతిర్లింగం అనే భావంతో ఉంటారు. కాబట్టి వారు ఇప్పటికీ కూడా పంచక్రోశాలకు అవతలికి వెళ్ళే వాళ్ళు నిత్యకృత్యాలు చేసుకుంటారు. ఈ నియమాలన్నీ గృహస్థైన వాడి కంటే బ్రహ్మచారి 2 రెట్లు ఇంకా నియమంగా ఉండాలి. వానప్రస్థు 3 రెట్లు, సన్యాసి 4 రెట్లు నియమంగా ఉండాలి. పుణ్యతీర్థంలో స్నానాలు చేస్తూ అవి అయ్యాక నిత్యం దేవ ఋషి పితృలకు తర్పణలు చేయాలి. తర్వాత అక్కడ ఉన్న దేవతల్ని క్రమంగా ఆరాధించాలి. అంతర్గృహంలో ఉన్న దేవతల్ని చెప్తున్నారు, దండపాణి, దుండి వినాయకుడు, కాలభైరవుడు, జ్ఞానవాపి, వీటిని ఆరాధించాలి. ప్రదక్షిణ పద్ధతి చెప్పారు. జ్ఞానవాపి వద్ద జ్ఞానేశ్వరుడికి ప్రణామం చేసి బిల్వార్చన చేయాలి. పంచ వినాయకులను ఆరాధించాలి. పెరుగు దూర్వాలతో ఆరాధించాలి. నిత్యం దుండి గణపతిని ఆరాధించాలి. దుండి గణపతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆపై విశ్వనాథుడిని పూజించాలి. ద్రవ్యములు తీసుకువచ్చి శివ, అనంత, మహాదేవ, సోమార్ధకృత శేఖర, యథాశక్తి మయా పూజ క్రియతే భక్తవత్సల అంటూ ఆయన్ని పూజించాలి. ముందుగా అక్కడ ఉన్న వృషభేశ్వరుడిని ద్వారపాలకుల్ని అర్చించి అజరుడు, నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వతోముఖుడు, లింగరూపుడిగా ఉన్న విశ్వనాథుడిని అర్చించాలి. ఆ తర్వాత అంతర్గృహంలో వీరతీర్థంలో స్నానం చేసి వీరేశ్వరుణ్ణి, పాశుపతి తీర్థంలో స్నానం చేసి పశుపతీశ్వరుణ్ణి ఆరాధించాలి. తర్వాత అగ్నిదేశ్వరుని పూజించాలి. తర్వాత పూజా ద్రవ్యములు తీసుకుని అన్నపూర్ణ అమ్మవారి వద్దకు వెళ్ళాలి. ఆవిడ సర్వసౌభాగ్యదాయిని. ఆ తల్లికి వివిధ ద్రవ్యములు అర్పించి దర్శించాలి. అటుపై తన వాసానికి వెళ్ళి అక్కడ చేయాల్సిన క్రియలు చేయాలి. ఈ విధంగా నిత్య శివార్చన చేస్తూ అక్కడున్న క్షేత్రాలను దర్శిస్తూ జీవించాలి. దుఃఖం కలుగుతోందే అని కాశీలో అనుకోరాదు. కష్టం కలిగినా సహించడం నేర్చుకోవాలి. సహనం లేకపోతే క్షేత్రం ఎందుకు? కాశీలో సుఖం కోసం, భోగం కోసం జీవించరాదు, మోక్షం కోసం మాత్రమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మోక్షం కూడా కోరుకోకుండా శివారాధన చేస్తే ఆయన చూసుకుంటాడు. అంత ప్రేమగా ఉండాలి శివునిపై. పై చెప్పిన నియమాల్లో తేడా వస్తే అతి క్రూరుడు, కృపాహీనుడు అయిన కాలభైరుడు ఊరుకోడు సుమా. అతి క్రూరుడు అని ఎందుకన్నారంటే శిక్ష వేయడంలో మినహాయింపు ఉండదు కాబట్టి, అంటే సమదృష్టి కలిగిన వాడని. కానీ ఆయన కృపాకరం అని కూడా పేరు ఉన్నది కదా, అందుకే గురుగారు అంటారు, నిరవధిక కారుణ్యమూర్తే నిరుపమం త్వాం ప్రణమ్య వర మహాకాశీ క్షేత్రే వసామ్య నిషంషణ్ముఖావన కాలభైరవమాశ్రయేహం. సర్వం శ్రీ గురుచరణారణార్పణమస్తు.
మధు గారు చాలా బాగా చెప్పారు. మీరు స్పీకర్ గా సైన్ అప్ చేస్తే బోనస్ ఏంటంటే వచనంతో పాటు మాకు గానం కూడా. సో చాలా చాలా బాగా పాడారు. అండ్ ఆల్సో చాలా మందికి, అంటే ఇంక్లూడింగ్ మీ, అండ్ ఐ షుడ్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ అనుకుంటా, ఈ పద్యాలతో పరిచయం కూడా లేదు నాకు, గురుగారు రాసింది. సో అవి ఇలా చెప్పటం వల్ల కొంచెం అవేర్నెస్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో కాశీవాసం అనేది ఎంత కష్టతరమో దుర్లభమో చాలా బాగా చెప్పారు. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్లభం అన్నారు కానీ అలభం కాదు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ హోప్, మనం ప్రయత్నం చేస్తే పొందగలం. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం అని అన్నారు కదా, కాశ్యాం వాస సతాం సంగహ గంగాంభ శంభు సేవనం ఆర్ శివ పూజనం. సో అలా కాశీవాసము, సత్సంగం, గంగా స్నానం, శివ పూజనం, ఈ అసారమైన సంసారంలో సార వస్తువులు అంటే ఇవి నాలుగే. అందులో ఈ కాశీవాసం అనేది చాలా కష్టం. సో సత్సంగానికి ప్రయత్నించవచ్చు, గంగా స్నానానికి ప్రయత్నించవచ్చు, శివ పూజనం, ఈ మూడు మన చాలా కొంచెం ఈజీగా మనం ట్రై చేయగలం. కాశీవాసం దుర్లభం కాదు కానీ, దుర్లభం కానీ మనం కష్టపడాలి. అయితే మనకి కావాల్సింది ఏంటి అంటే దానికి అనపాయిని అవ్యభిచారిణి అయిన భక్తి, అంటే ఇన్సెపరబుల్ అండ్ అన్వేవరింగ్ డివోషన్, ఎప్పుడు వీడని చెదరని భక్తి. అలా ఉన్నవారికి మాత్రమే కాశీవాసం దొరుకుతుంది. అయితే మన యోగ్యత ఎంతో మనకు తెలియదు, కానీ నిరంతరం తపించటం మాత్రం మనం త్రికరణ శుద్ధిగా చేయొచ్చు. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. అది అంటే ఏంటంటే ఈ అఫర్మేషన్ మనం చేసుకుంటే అహం కాశీ గమిష్యామి నేను కాశీకి వెళ్తాను, తత్రైవ నివసామ్యహం అక్కడే ఉంటాను అని అలా అఫర్మేషన్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికైనా ఆ శివుని అనుగ్రహం లభించి తీరుతుంది. అయితే వేరే క్షేత్రాలకి వస్తాము అని వెళ్లకుండా ఉంటే ఇబ్బంది అని అంటుంటారు కదా, కానీ కాశీకి మాత్రం వెళ్తాను అని సంకల్పించుకుంటూ ఉంటే ఆ సంకల్ప బలం వల్ల కాశీవాస ఫలం లభిస్తుంది. అంటే సంకల్ప మాత్రం చేస్తే ఫలితం వస్తోంది అని అంటే నిజంగా వెళ్ళగలిగితే ఎలా ఉంటుందో అసలు ఊహించుకోండి. వెళ్ళటం అంటే ఇక్కడ కాశీవాసం అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదో టూరిస్ట్ లాగా వెళ్ళాము వచ్చాము అలాగని కాదు, విచ్ ఇస్ ఆల్సో గుడ్. అసలు మనం కాశీ పంచక్రోశ అంతర్గతంగా అంతర్గృహంలో మనం అడుగు పెట్టగలిగాము అంటేనే మనకు తెలియకుండా ఎన్నో జన్మల సాధన ఉండే ఉంటుంది బిహైండ్ దాట్. బట్ కాశీవాసం అంటే అక్కడే వెళ్ళి ఉండగలగటం చివరి వరకు అది. సో మన సంకల్పం గట్టిగా ఉంటే కనుక తప్పకుండా కాశీవాస ఫలమే లభిస్తుంది, కాశీవాసం కూడా లభిస్తుంది. అందుకే తన్మే మన శివ సంకల్పం అస్తు. ఇక్కడ రెండు స్థుతులు నా దగ్గర ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు రీడ్ దెమ్ ఇప్పుడేమి, బట్ గ్రూప్ లో షేర్ చేస్తాను ఇఫ్ ఎనీబడీస్ ఇంట్రెస్టెడ్. ఇది హా 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 మయా కాశీ నలబ్ధ కిం కరోమ్యహం అనేది అదొకటి ఉంది కదా. నెక్స్ట్ ఇంకొకటి కదాచిత్ కేనచిత్ సమ్యక్ కాశీ ప్రాప్తుం న శక్యతే, ఎవరెవరికి పొందలేరు అలాగే తేనేవ కాశీ సంప్రాప్య నాణ్యేన కమలాననే అని అమ్మవారికి ఎవరు కాశీని పొందగలరు అని చెప్పినవి అవి ఉన్నాయి. ఐ థింక్ అవి ఫుల్ టెక్స్టే అనుకుంటాను, బట్ ఐ కెన్ షేర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీకర్ మనకి గాయత్రి గారు. గాయత్రి గారు ఇప్పుడు మనకి అంతర్గృహ వైశిష్ట్యం, జ్ఞానవాపి ఆవిర్భావం, సా కాశీ దృశ్యతే మయా అనే ముక్తాయింపుతో దేవతలు చేసిన కాశీ వర్ణన, ముక్తి మంటపం, దండపాణి చరిత్ర, వీరేశ్వర మహాత్మ్యం చెబుతూ విశ్వనాథ జ్యోతిర్లింగ దివ్య దర్శనం కలిగిస్తారు. గాయత్రి గారు
నమస్తే అండి. శిరీష గారు నా వినిపిస్తుందా నా వాయిస్? మీకు
వినిపిస్తోంది?
నమస్తే అండి.
ఇంకొంచెం గట్టిగా మాట్లాడినా ఇంకా బాగా వినిపిస్తుంది.
సారీ అండి, కోల్డ్ ఫీవర్ గా ఉంది అందుకని. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉత్కృష్టమైన క్షేత్రము వారణాసి. అటువంటి వారణాసి గురించి అత్యధిక అధ్యాయాలు మనకి శివరహస్యంలో చెప్పడం జరిగింది. దీని పఠనం శ్రవణం మాత్రం చేస్తే కాశీవాస ఫలము, కాశీవాస అవరోధాలు, తెలిసి తెలియక చేసిన దోషాలు తొలగుతాయని గురువు గారు చెప్పారు. అయితే కాశీలోని వారణాసిలో మనుషులు పరిస్థితులు ఎంత వికృతంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ గురువు గారు దత్తాత్రేయ తత్వం కూడా చెప్పడం జరిగింది, అంటే ముందు చాలా పరీక్షలు పెట్టి తర్వాత అనుగ్రహించడం అన్నమాట. అలాగే సద్గురు శివానందమూర్తి గారు కూడా విహారయాత్ర లాగా కాశీ, బద్రి, కేదార్ మరియు హిమాలయాలకు వెళ్ళకూడదు, ఎందుకంటే అవి తపో భూములు అని కూడా చెప్పడం జరిగింది. పంచక్రోశమయమైన కాశీ యొక్క లింగం అయితే అందులో ప్రధానమైన అంతర్గేహం మరొక జ్యోతిర్లింగం. ఇటువంటి జ్యోతిర్మయమైన అంతర్గేహంలో మణికర్ణిక, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు, జ్ఞానవాపి, ముక్తి మండపం, పంచవినాయకులైన మోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, గణనాథ అను వారు, దుండి గణపతి, సాక్షి గణపతి అను దేవీ దేవతలు ప్రధానమైనగా ఉంటారు. అయితే అంతర్గేహంలో ముఖ్యమైన జ్ఞానవాపి క్షేత్రం గొప్పతనం గురించి అమ్మవారు శివుణ్ణి అడగ్గా ఈశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. అది నేను నా త్రిశూలంతో కాలభైరవ రూపంలో తవ్విన వాపికి, త్రిశూలం విసరగానే దాని లోతు పాతాళం వరకు ఉండి నీరు దారగా ఎగజిమ్మింది. అప్పుడు స్వామి యొక్క గణములు బావి చుట్టూ రత్నమణులతో గోడ నిర్మాణం చేశారు. కాశీలో జ్ఞానవాపే కాకుండా లెక్కలేనన్ని తీర్థాలు, జలములు కూడా ఉన్నాయి. వాటిని ఓర్పుతో శ్రమకూర్చి కష్టపడి గుర్తించాలి. అలా గుర్తించి తరించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి తీర్థాలని స్మరణం చేసినంతనే ధన్యులు అవుతారు అని కాశీఖండంలో చెప్పడం జరిగింది. మనకి స్థూల కాశీ, సూక్ష్మ కాశీ అని రెండు రకాలుగా కాశీ చెప్పారు కదా గురువు గారు. సూక్ష్మ కాశీలో జ్ఞానవాపి రత్నాలు మణులతో పొదిగినటువంటిగా ఉంటే స్థూల కాశీలో మాత్రం మామూలు రాతి కట్టడంగా ఉంటుంది. సూక్ష్మమైన కాశీ శాశ్వతమైంది, అటువంటి సూక్ష్మదృష్టితో జ్ఞానవాపిని ఎప్పుడూ ధ్యానం చేయాలి. ఇంతటి విశాలమైనటువంటి జ్ఞానవాపి నుండి ఒక అద్భుతమైన స్వర్ణ పద్మము వెలికి వచ్చింది. దాని నుండి వచ్చిన సుగంధం అత్యద్భుతం. ఈ రేకలు కలిగింది. మధ్యలో దుద్దు అనబడే నాభి ప్రాంతం చాలా విశాలంగా ఉంది. కాశీలో ఉన్న కల్పవృక్షాలకి జ్ఞానవాపి కమల సుగంధం అంటుకుంది. అలాగే అక్కడ ఋషులేని నీటికి కూడా స్వర్ణ కమల సుగంధం సోకింది. అటువంటి విశాలమైన బంగారు పద్మంలో శివుడు లీలా మాత్రంగా ఆసీనులై ఉండగా దేవతలు నమస్కరిస్తూ ఉంటారు. దీనికే జ్ఞానోదము, శివగంగ, శివతీర్థము అని రకరకాలైన పేర్లు కూడా చెప్పబడ్డాయి. దీని జలపానం బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడం జరిగింది. ఒకసారి ఒక దేవతా స్త్రీ శివుణ్ణి రకరకాలుగా భక్తితో పూజలు చేసి ఈ విధంగా చెప్తోంది. ఈశ్వర, నేను ఈ తీర్థానికి అతి దేవతను. ఈ జలము శివభక్తులైన వారు ఎవరు పానం చేసినా వారికి తత్వమతి, అసంచలమైన భక్తి కలగాలని కోరుకుంది. అంతేకాకుండా ఈ తీర్థానికి ఇక్కడి నుంచి జ్ఞానవాక్య అనే పేరు కలుగుగాక అని కోరింది. ఈ జలంతో ఎవరైతే పితృశార్థములు చేస్తారో వారికి ఉత్తమ కలుగు ఉత్తమ కలుగుగాక అని కోరిక అడిగింది. అప్పుడు శివుడు సంతోషించి ఆనందంతో సరే అని అనుగ్రహించాడు. జ్ఞానవాపి తీర్థ ప్రత్యేకత ఏంటంటే, జ్ఞానవాపి తీర్థంలో విశేషించి ద్వాదశి సోమవారం నాడు పితృ దేవ ఋషి తర్పణములు చేసి విశ్వనాథునికి అభిషేకం చేయాలి. అలాగే సమీపంలో జ్ఞానేశ్వరునికి అభిషేకం శ్రేష్టమైంది. ఈ అభిషేక జలమును కానీ సేవిస్తే అతని హృదయంలో జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది అని సాక్షాత్తు శివుడే చెప్పారు. ఇంత ఉత్కృష్టమైన జ్ఞానవాపి తీర్థానికి మహాబలవంతుడైన దండపాణి రక్షకుడిగా ఉంటాడు. అతని అనుమతి లేదా ఎవరు జ్ఞానవాపిని ముట్టును కూడా ముట్టుకోలేరు సుమా అని శివుడు చెప్పాడు. అయితే జగేశవి మహర్షికి స్కందుడు దేవతలు కాశీని ఏ విధంగా కాశీకి ఏ విధంగా వెళ్తారు, ఏ విధంగా పూజిస్తారో చెప్తున్నారు. ఇక్కడ సాకాశీ దృశ్యతేమయ అని కొన్ని పదల శ్లోకాల్లో చెప్పడం జరిగింది. దేవతలు ఏమని పూజిస్తారంటే, కాశీలో మేము ఎంత పుణ్యం చేసుకున్నామో కదా అని ఆనందిస్తూ ఉంటారు. నేను ధన్యుణ్ణి, పునీతుణ్ణి, కనుకనే కాశీ దర్శనం లభించింది. నాకంటే భాగ్యవంతుడు లేడు, కనుకనే మోక్షప్రదాయిని అయిన కాశీ దర్శనం లభించింది. కాశీలో శివుడు అమ్మవారితో కలిపి అనేక రూపాలు ధరించి లీలలు చేస్తూ ఉంటాడు. అన్నపూర్ణమ్మ ఉన్న ప్రాంతం కాశీ. పశుపతీశ్వరుడు, కాలభైరవుడు ఉన్న కాశీని చూడగలిగాను. విశాలాక్షి శక్తిపీఠము, భవానీ అన్నపూర్ణగా ఉన్న క్షేత్రం కాశీని చూడగలిగాను అని మురిసిపోతూ దేవతలు పూజిస్తారు. ఇంత విశేషమైన కాశీలో ముక్తి మండపం ప్రాధాన్యతని అమ్మవారు అడగ్గా శివుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇది చాలా శ్రద్ధగా వినవలసిన అంశం. జ్యోతిర్మయమైన విశ్వేశ్వర ప్రధానలింగం ఎక్కడ ఉంటుందో అదే స్వామి ప్రసాదం. అది రత్నమయ కాంతులతో దిక్కులన్నీ ప్రకాశిస్తూ ఉంటుంది. దాని గోపుర ప్రభలు ఊర్ధ్వలోకం వరకు వ్యాపించి ఉంటాయి. విశ్వనాథ ప్రసాదం కొన గాని అంచు గాని ఎవరు చూడలేరు. రాత్రి అనేది లేకుండా నేత్రోత్సవాన్ని కలిగిస్తాయి. అనేక శృంగ లింగాకారంలో తేజోపుంజంతో ఉంటాయి. ఇది సామాన్య నేత్రాలకు గోచరించదు. దుందుబి వాయిద్యాలతో నిత్యము గంధర్వులు నా నామాన్ని గానం చేస్తూ ఉంటే అప్సరసులు నిత్యం చేస్తూ ఉంటారు. అంత దివ్యమైన ప్రాంతంలో ఒక దివ్యమైన లింగమే విశ్వేశ్వరుడు. సర్వభూమండలానికి సారము కాశీ, అయితే కాశీకి సారము విశ్వనాథుడు. కాశీ విశ్వనాథునికి కాసింత నీరు పోసి బిల్వం సమర్పించినా చాలు, నేను ప్రేమగా స్వీకరిస్తాను, ఇది సత్యము అని సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పాడు. ఇటువంటి విశ్వనాథ మందిరానికి దక్షిణ దిక్కున రత్నమయమైన మండపం ఉంటుంది. అది వేల కొద్ది రత్నాలతో పొదిగిన స్తంభాలు కలిగింది. గోపురాలు కలిగి 64 కోట్ల ప్రమద నాయకులు రక్షకులుగా ఉంటారు. అదే ముక్తి మండపము. పంచాక్షరి మంత్రం సిద్ధించడానికి అద్భుతమైన చోటు ముక్తి మండపం. శివభక్తుడు ఒక్కసారైనా అక్కడ పంచాక్షరి జపిస్తే దాని సిద్ధి చాలా గొప్పది. దాని మధ్యలో ఒక పెద్ద సభావేదిక పద్మాకారంలో ఉంటుంది. వేల కొద్ది మణులతో తాపడం చేయబడి అత్యంత ఎత్తులో ఉంటుంది. దాని మీద ఒక మృదువైన కాశ్మీర పువస్త్రం పరచబడిన ఆసనంపై శివుడు ఆసీనుడై అనుగ్రహిస్తాడు. అదే నా సభా ప్రాంగణము అని ఈశ్వరుడు చెప్తున్నాడు. దివ్యమండమైన ఈ ముక్తి మండప వృత్తాంతాన్ని ఈశ్వరుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. ఒకసారి ముక్తి మండప అధిష్టాన దేవత శివుణ్ణి ఈ విధంగా అడిగింది. ఈశ్వర, నీకు అత్తర్గేహంలో అత్యంత ఇష్టమైన ప్రాంతం ఏది అని అనగా శివుడు ఈ విధంగా చెప్తున్నాడు. లోకంలో నాకు అత్యంత ప్రీతికరము కాశీ. కాశీలో ప్రీతికరము ఈ ముక్తి మండపం. కాశీలో ఎవరైతే నియమబద్ధుడై శివశరణాగతుడై ఉంటాడో అతడు మరణించిన తర్వాత అతని సూక్ష్మదేహాన్ని నా ఒడిలో పెట్టుకుని అతని కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను. అందుకే ఇది ముక్తి మండపము. ఆ దృశ్యాన్ని చూస్తూ దేవతలు ఆ ముక్త దేహానికి కన్నీళ్లతో నమస్కరిస్తారు. ఎందుకంటే వారికి కూడా ముక్తి ఇంకా రాలేదు కదా. తారకము అనగా ఇక్కడ ఓంకారం. అది చెప్పగానే సూక్ష్మదేహం కూడా విభేదనం చెంది జీవుడు పరమాత్మలో ఐక్యమవుతాడు. పరమేశ్వరుడు కాశీలో ఇచ్చే మోక్షం ఇటువంటిదే. అందుకే కాశ్యాన్ మరణాన్ ముక్తికి అని అంటారు. కానీ అటువంటి మరణం రావడం అంత తేలిక కాదు. జీవుడు కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేయాలి. అలా చెయ్యగా కాశీవాస ఫలం లభిస్తుంది. ఆ విధంగా తపస్సు చేసి ముక్తిని పొందిన వారు ఎందరో ఉన్నారు అని శివుడు చెప్తున్నాడు. ఆ తపస్సు చేసిన మహర్షుల గురించి తర్వాత వక్త చెప్తారు. సర్వం శ్రీ గురు చరణారాధనార్పణం. శ్రీ గురుభ్యో నమః.
థ్యాంక్ యూ గాయత్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంట్లో బాగాలేకపోయినా కీపప్ చేసి మీరు చక్కగా మాట్లాడారు, అంతా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే ఇందాక మధు గారు, ఇప్పుడు గాయత్రి గారు ఇద్దరు ప్రస్తావించారు. ప్రతి క్షేత్రం చూసే వాళ్ళ స్థాయిని బట్టి రెండు విధాలుగా గోచరిస్తూ ఉంటుంది అన్నారు గురువు గారు. భౌమం ఒకటి, దివ్యం. భౌమం అంటే మన స్థూల నేత్రాలకు కనిపించేది, దివ్యం అంటే మన స్థూల నేత్రాలతో చూడలేనిది. అయితే ఈ స్థూల కాశీ సూక్ష్మ కాశీ మధ్యలో భావ కాశీ అనేది ఉంది. నాకు అది చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే ఆ దివ్యత్వాన్ని చూసే దివ్య దృష్టి మనకి లేదు. కనుక మనం ఏం చేస్తాం, శాస్త్రవచనంపై శ్రద్ధతో ఆ దివ్యానుభూతిని కనీసం భావన చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఇన్ బిట్వీన్, అట్లీస్ట్ స్థూలాన్ని కొద్దిగా దాటుకుని వెళ్ళి ఆ భావ కాశీని సందర్శించగలుగుతాం. సో అప్పుడు ఆ దివ్యత్వం కొద్దిగానైనా అనుభవంలోకి వస్తుంది అని నాకు అది చాలా ట్రూ అని అనిపించింది. ఎందుకంటే స్థూలంగా చూస్తే కాశీ ఇస్ లైక్ ఎనీ అదర్ ప్లేస్ కదా. చెత్త పడేసి ఉంటుంది, మనుషులు తిరుగుతూ ఉంటారు, పాన్లు తింటూ ఉంటారు, ఉమ్మేస్తూ ఉంటారు, లైక్ ఎలా ఉంటుంది అలా ఆలోచిస్తే స్థూలంగా ఏముంది అని అనిపిస్తుంది కదా. బట్ మనకి ఆ దివ్యత్వం ఏంటి అనేది మనకి గురువుగారి ప్రవచనాల ద్వారా, అలాగే మన పెద్దవాళ్ళ ద్వారా మనం విన్నది. సో అది మనం భావన తెలుసుకోవాలి. ఆ భావనతోటి ఒక్కసారి మనం వెళ్ళాము అని అంటే, దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. నేను కాశీకి వెళ్ళే అవకాశం ఒక్కసారి దొరికింది నాకు. అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, వీలైనంత వరకు అక్కడ ఉంటూ ఉంటారు. సో అంటే మన ఈ ప్రవచనాల్లో విన్నది కానీ, అమ్మ వాళ్ళు చెప్పింది కానీ, అంటే ఇంకా దిగాక చెప్పులు వేసుకోకూడదు అనేది లైక్ ఇంకొకరు చెప్పక్కర్లేదు మనకి. ఆ దివ్యత్వం మనకు అర్థమైపోతుంది. అది ఇందాక ఎవరో అన్నారు, అది మనం ఎప్పటికన్నా చూడగలుగుతామా అని. అంటే దివ్యత్వం ఏంటి చూడాలి అనే చేసింగ్ వదిలేసి అసలు ఆ భావ కాశీలో మనం ఉండాలి అని భావిస్తూ ఉంటే భావానికి దివ్యత్వం అనుభవానికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అని అనిపించింది నాకు. సో నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు వాచ్ ద టైమ్ టు. సో నేను కొంచెం కన్విన్స్ చేస్తాను నా రీక్యాప్. బట్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఎవ్రీబడి ప్రెజెంటింగ్ సో మెనీ పాయింట్స్. అసలు ఎక్కడ ఏది మిస్ కాకుండా చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ స్పీకర్ మనకి సృజన గారు. సృజన గారు మనకి హిమవంతుని తపస్సు, కాశ్మీర గణపతి విశేషం, కాశీ ప్రాప్తికి విఘ్నాలు ఎలా తొలుగుతాయి తెలియచేస్తూ, హరికేశుడు ఎవరు, దండపాణి నామం ఎలా ప్రాప్తించింది, విశ్వనాథుని ఆత్మస్వరూపమైన వీరేశ్వర లింగం చరిత్ర, భక్తికి ఉపాధి లిమిటేషన్ లేదు అని చెప్పే మయూర వృత్తాంతం, ఇవన్నీ కవర్ చేస్తారు. సృజన గారు
శివాది. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినది స్కందుడు జయగేశ్వరుడికి చెప్తున్న ఈ శివరహస్యమును మనమందరం తెలుసుకుంటూ ధన్యులమవుతున్నాం. మన సాధనలు పుణ్యక్షేత్రాల్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. కానీ ఆ పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా మనకు ఆ భాగ్యం ఉండాలి. అందున కాశీ దర్శన భాగ్యం కోసమంటే ఎన్నో తపస్సుల ఫలం ఉండాలి. ఇప్పుడు మనం ఎన్నో జన్మల తపస్సు చేసి కాశీ ప్రాప్తి పొందిన వారి కథలు విని ధన్యులమవుదాము. ఒకసారి హిమాలయాలలో ఒక శివభక్తుడైన శివపురి అనే విప్రోత్తముడు ఎన్నో జన్మల నుండి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన తపస్సుకై ఆయువు పెరుగుతూనే ఉంది. ఆ పెరిగిన ఆయువుతో మళ్ళీ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఎన్ని సిద్ధులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఇంకా తపస్సు చేస్తూనే ఉండేవాడు. అలా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకసారి ఒక మహానుభావుడు ఎదురయ్యాడు. ఆయనే హిమవంతుడు. ఆ హిమవంతుణ్ణి సాదరంగా ఆహ్వానించగా హిమవంతుడు ఆయనకి నమస్కరించాడు. అయ్యా, మీరు గొప్పవారు, నాకు నమస్కారం పెట్టడం ఏమిటి అని అడగగా, నీలాంటి తాపసులు నమస్కరించడం నా సంస్కారం అన్నాడు హిమవంతుడు. నేను గొప్ప తపస్సు చేసిన వాడినే అయితే ఇప్పటికీ నేను అనుకున్నది నాకు దక్కేది కదా. నేను చేసిన తపస్సుకి గత జన్మలు గుర్తుకొచ్చాయి, కానీ అన్ని జన్మల నా ఈ తపస్సుకి కారణమైన కాశీ ప్రాప్తి అది నాకు కలగలేదు. ఎప్పుడు వెళ్దామన్నా ఎన్నో ఆటంకాలు, కావున విఘ్నములన్నీ తొలగి కాశీ ప్రాప్తి కలిగేలాగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించమని అడిగాడు. అప్పుడు హిమవంతుడు, నా పర్వతాలలో గౌరీశృంగం అనే ఒక శిఖరం ఉంది. అక్కడ అమ్మవారు శివలింగాన్ని ప్రతిష్ఠించింది. అంతేకాదు, అమ్మ శివుడికై అక్కడ తపస్సు కూడా ఆచరించింది. అమ్మవారు తన చేతితో కాశ్మీర గణపతి నిర్మాణం చేసింది కూడా అక్కడే. నువ్వు అక్కడికి వెళ్ళి గౌరీ సరస్సులో స్నానం చేసి గౌరీలింగమును కాశ్మీర గణపతిని ఆరాధించు అని చెప్పి గణపతి యొక్క మంత్రమును ఉపదేశించాడు హిమవంతుడు. అటుపై శివపురి గౌరీ శృంగం చేరుకొని గొప్పగా కాశ్మీర గణపతిని గౌరీలింగమును ఆరాధిస్తూ చాలా కాలం పంచాగ్ని మధ్యలో తపస్సు చేశాడు. శివపురి తపస్సుకు మెచ్చి కాశ్మీర గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఆ అందమైన గణపతిని చూస్తూ శివపురి స్తోత్రం చేశాడు. గణపతి సంతోషించి కాశీ దర్శనానికి ఉన్న విఘ్నములన్నీ తొలగించి కాశీ ప్రాప్తిని అనుగ్రహించగా ఈ శివపురి కాశీకి చేరుకుని ముందుగా కాశీ రక్షకులందరికీ నమస్కరించి అటుపై శివగంగలో స్నానం చేసి అగ్నిదేశ్వరుడిని, వక్రతుండుని, కాలభైరవుడిని, వీరేశ్వరుడిని, పశుపతీశ్వరుడిని, దండపాణిని, ధుండిరాజుని, జ్ఞానేశ్వరుని ఆరాధించి జ్ఞానవాతిలో స్నానం చేసి ఆ జలాలని పానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి ఇక కాశీలోనే ఉండిపోయి ధన్యుడయ్యాడు. శివపురి కాశీలోనే ఉంటూ ముక్తి మండపంలో ఉన్న శివుడిని పూజించి ఆనందంతో నాట్యం చేస్తూ జపాదులు అంతర్గృహయాత్ర చేస్తూ తన సాధనను కొనసాగిస్తూ ఉండగా ఒకసారి జ్ఞానవాపి తీరంలో ఆయన దేహాన్ని వదిలాడు. పరమేశ్వరుడు ఆయన సూక్ష్మ దేహాన్ని వదిలో పెట్టుకుని తారకాన్ని ఉపదేశించగా ముక్తి పొందాడు. అలాంటి ఆ ముక్తి మండపాన్ని మనం ఇక్కడి నుంచి నమస్కరించుకుందాము. ఇప్పుడు మరో తాపసి గురించి తెలుసుకుందాము. కాశీలో శివుడు విలాసంగా తిరిగే హరికేశ వనం ఉంది. హరికేశుడు అనే పిల్లవాడు తనకి ఊహ వచ్చినప్పటి నుండి ఆ వనంలో తపస్సు చేశాడు. అందుకని ఆ వనానికి హరికేశ వనం అనే పేరు వచ్చింది. ఆ 5 ఏళ్ల బాలుడి తపస్సుకి దేవతలు మునులు ఆశ్చర్యపోయారట. ఆ వయస్సులో తపస్సు ఎలా చేయగలిగాడు నిశ్చలంగా అంటే పూర్వజన్మల తపస్సు వలననే. ఈయన పూర్వజన్మలలో హిమాలయాలలో అనేక యుగముల ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నీపై అచంచలమైన భక్తి నివ్వు స్వామి అని కోరగా శివుడు అనుగ్రహించాడు. హరికేశుడు తిరిగి తపస్సును కొనసాగించగా మళ్ళీ శివుడు ప్రత్యక్షమై ఏమిటి నీ కోరిక అనగా నాకు కాశీ ప్రాప్తి కావాలని కోరాడు. నీకు 1000 జన్మల తర్వాత నీ కోరిక ప్రకారం కాశీ ప్రాప్తి కలుగుతుందని, నీ తపస్సు కొనసాగించుటకు నీ గత జన్మలని గుర్తుగా ఉంటుందని అనుగ్రహించాడు. అలా 1000 జన్మల తర్వాత కాంచనకుండల పూర్ణభద్రుడు అనే యక్ష దంపతులకి పుత్రుడిగా జన్మించారు హరికేశుడు. పూర్వజన్మల తపస్సుల వలన ఊహ తెలిసినప్పటి నుండి మళ్ళీ తపస్సు కొనసాగించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గొప్పగా స్తుతి చేశాడు హరికేశుడు. దానితో శివుడు సంతోషించి తపస్సుతో బక్క చిక్కిన ఆ బాలుడి తలపై చెయ్యి వేయగానే అతనికి పుష్టి కలిగినది. అప్పుడు శివుడు తన ప్రధాన గణపతులలో ఒకడిని చేస్తున్నాను అని వరమిచ్చి ఇకపై నా జ్ఞానవాపిని రక్షిస్తూ ఎప్పుడు ఈ కాశీలోనే ఉంటావు అని అనుగ్రహించాడు. నీ అనుగ్రహం లేనిదే కాశీవాసం ఎవరూ చేయలేరు అని కూడా చెప్పాడు. శివుడు ఇచ్చిన స్వర్ణదండమును తన పానీయందు ధరించిన వాడు కనుక దండపాణి అనే నామం వచ్చింది హరికేశునికి. నువ్వు అడగకుండానే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. ఏమిటంటే నువ్వు నాపై చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు శుచిగా నిత్యం చదువుతారో వారికి ఎప్పుడూ కాశీవాసం ఉండేలాగా నేను చూసుకుంటాను అని వరమిచ్చాడు శివుడు. దండపాణి భ్రమ, విభ్రమ లేదా ఉద్భ్రాంతి, సంభ్రాంతి అనే శక్తులతో ఉంటాడు. భ్రమ అంటే ఇది గొప్పది కాదు అనే భావం కల్పించడం, విభ్రమ అంటే ఒకదానికి మరోలాగా కనిపించడం లేదా పలు విధాలుగా భ్రమను కలిగించడమే. విశ్వనాథుని దర్శనానికి సరియైన యోగ్యులెవరో తేల్చుటకు దండపాణి ఈ శక్తులను ప్రయోగిస్తాడు. వీటన్నింటినీ దాటి ఎవరైతే నిలుస్తారో వారికి దివ్య కాశీ అనుభవంలోకి వస్తుంది. మనందరం తరించడానికి దండపాణి యొక్క 8 మహానామాలను అందించారు. శివప్రియ, దండపాణి, పూర్ణభద్రసుత, అనఘ, యక్షేష, కరుణాసింధు, భూతపాప, గణేశ్వర. కాశీలో ముఖ్యంగా శివభక్తులకి శుచిగా భోజనం పెట్టడం వలన దండపాణి యొక్క అనుగ్రహం పొందగలము. కాశీలో అంతర్గేహంలో మరో అద్భుతమైన స్వామి ఉన్నాడు. అక్కడికి కాశీయాత్ర చేస్తూ ఉపవసించి బాగా ఆకలితో ఉన్న ఒక అతను వచ్చాడు. అక్కడ ఒక మహానుభావుడు శివారాధన చేస్తూ ఉండగా ఆ విశ్వోత్తముని అడిగాడు ఈ లింగం ప్రత్యేకత తెలుపమని. ఈయన ఇందీవరేశ్వరుడు, విశ్వేశ్వరుడి యొక్క స్వరూపమే. ఈయనని వీరేశ్వరుడు అని కూడా అంటారు. ఈ వీరేశ్వరుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విష్ణువు తపస్సు చేసుకున్నాడు. ఒకసారి ఈ క్షేత్రంలో ఒక విప్రాధముడు వచ్చి వీరేశ్వరుని కుండంలో స్నానం చేసి ఆ స్వామివారి దర్శనం చేసి తిరిగి తన ప్రాంతానికి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత అతనికి పాము కాటు వేసింది. అప్పుడు కాశీ విశ్వేశ్వర అంటూ తన ప్రాణాన్ని విడిచాడు. యమకింకరుడు పొరపాటున తీసుకువెళితే యముడు మళ్ళీ ఇంద్రుడికి కబురు పెట్టగా దానితో కొంతకాలం ఇంద్రలోకంలోను, బహుకాలం బ్రహ్మలోకంలోను, తర్వాత గొప్ప విప్రుడిగా జన్మ వచ్చి అటుపైన జ్ఞానిగా కాశీకి చేరి చేయవలసిన పుణ్యకార్యం నన్ను చేసి గొప్ప తపస్సు చేయగా శివుడు ముక్తి మండపంలో తారకాన్ని ప్రవేశించి తనలో ఐక్యం చేసుకున్నాడు. అంతేకాదు, ఇక్కడికి ఎప్పుడు ఒక నిమలి వీరేశ్వర కుండంలో జలం పానం చేస్తూ వీరేశ్వరుని చుట్టూ తిరుగుతూ తన పింఛంతో తుడుస్తూ స్వామివారికి సేవ చేస్తూ ఉండేది. అలా ఉండగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ నిమలి, నన్ను ఇక్కడి నుండి తీసుకు వెళ్ళడానికే వచ్చాడేమో, ఎన్నో జన్మల తపస్సు వలన కాశీవాసం కలిగింది, కానీ గత జన్మ పాపం ఏదో ఉండి ఉండవచ్చు, ఇక నాకు కాశీ వియోగం ఏర్పడుతుందేమో అని బాధతో భయపడుతూ ఉంది. ఓ వీరేశ్వర, నేను ఎప్పటి నుండో నిన్నే ఆరాధిస్తూ నీ నామం నిరంతరం జపం చేస్తూ ఉన్నాను. నిరంతరం నీ నామం జపం చేసే వారికి పాపాలు ఉండవు. నేను చేసేది అదే కదా, పాపాలు లేని వారికి కాశీ వియోగం ఉండదు కదా, ఇక నీకు చెప్పుకోవడం కాదు అని నను బ్రోవమని చెప్పవే అన్నట్టు అమ్మకి చెప్పుకుందామని, అమ్మ కాశీ నివాస భిక్ష పెట్టు అని కోరుకుంది. అప్పుడు శివుడు వచ్చి, నీకు నా అభయం ఉంది, ఆ బోయవాడు నా భక్తుడు, నన్ను అర్చించడానికి వచ్చాడు. కాశీలో చరా స్థిర అని రెండు రకాల లింగములు ఉంటాయి, నా లింగములన్నీ స్థిరలింగములైతే నా భక్తులందరూ చిరలింగములు అని చెప్పి అభయం ఇచ్చాడు. అటుపై అది ఆనందంగా వీరేశ్వరుడు దగ్గరే ఉంటూ చివరికి స్వామివారి ఒడిలో తారకాన్ని పొంది ముక్తి పొందింది. మనందరికీ ఆ కాశ్మీర గణపతి అనుగ్రహం వలన కాశీ విఘ్నములన్నీ తొలగి దండపాణి యొక్క అనుగ్రహంతో కాశీ ప్రాప్తి కలిగి ఆ విశ్వేశ్వరుడైన వీరేశ్వరుడి సన్నిధికి చేరుకోవాలని కోరుకుంటూ సర్వం శ్రీ పరమాత్మ చరణారవిందార్పణమస్తు.
సృజనా గారు చాలా బాగా చెప్పారు. నేను ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అందరు ఇవాళ, ఎక్కడ అసలు తడుముకోకుండా చాలా చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఐ థింక్ యూ కవర్డ్ ఎవ్రీథింగ్. అయితే ఇక మీరు అన్నట్లు నాకు అంటే నోట్ చేసుకున్నాను నేను, మనం ఖచ్చితంగా విఘ్నాలు రాకుండా ఈ ప్రార్థన చేసుకోవాలి. కాశీ ప్రాప్త్యర్థం ఉద్యుక్తం యథావా విఘ్నరాశయ నవాదంతే సదా సమ్యక్ తథా కురు గణేశ్వర. సో మనం కూడా కాశీ ప్రాప్తికి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ కాశ్మీర గణపతిని ప్రార్థిద్దాం. అయితే నేను అనుకుంటాను అన్నిటికన్నా పెద్ద విఘ్నం అంటే కాశీవాసం ప్రాప్తించాలి అనే తపన లేకుండా బ్రతికేయటమే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి స్పిరిచువల్ గా మనం కొంచెం ఫోకస్ పెట్టాలి అంటే ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి. ప్రపంచికంగా వచ్చే మరలిపోవటానికి చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి. ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్, ఒక డివోషన్, శాస్త్రవచనం, గురువచనం మీద శ్రద్ధ, అవన్నీ ఉంటేనే కనీసం మనకి ఆ తపన అనేది కొద్దిగానే వస్తుంది. ఆ తపస్సు ఉంటేనే ఇందాక అన్నట్లు సంకల్పం స్ట్రాంగ్ గా అయ్యి ఎప్పటికన్నా పాసిబుల్ అయ్యేది ఉంటుంది. సో ఆ విఘ్నం ఫస్టే, అసలు ప్రయత్నమే చేయనివ్వని విఘ్నాలు ఎటువంటివి మనకి ఎవరికి ఉండకూడదని ప్రార్థిస్తాము. అలాగే కాశీవాసం ప్రాప్తించాలంటే మనకి దండపాణి అనుగ్రహం కూడా ఉండాలి అని అనుకున్నాం కదా. దండపాణి అష్టకంలో ఫస్ట్ లైన్ అలాగే ఉంటుంది, రత్న గర్భాగ జోద్భూత పూర్ణ భద్ర సుషోత్తమ నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తయే. సో మనం కాశీకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే ముందుగానే ఈ దండపాణిని, కాలభైరవుని అందరినీ పర్మిషన్ అడగాలి. అందరి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్తాం కాశీకి, లేకపోతే ఎంటర్ కాలేము, విఘ్నాలు వస్తాయి. మీరందరూ చెప్పారు కదా డీటెయిల్గా. సో అయితే ఇంకొక సన్నివేశంలో ఇక్కడ అవసాన కాలంలో కాశీ విశ్వేశ్వర అని అనటం వల్ల మళ్ళీ జన్మ అంత ఉత్కృష్టంగా కాశీలో దొరికింది అంటే ఓకే, మనకి పూర్వజన్మ వృత్తాంతాలు అవన్నీ మనకి తెలియకపోయినా అసలు ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ నాకేమనిపించిందంటే ఆ అవసాన కాలంలో మనకి ఆ కాశీ విశ్వేశ్వర అని తలంపుకి రావాలి అని అంటే మనం అసలు ముందు నుంచి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ నామ మహిమ అనుకున్నాం కదా, అది ఎంతగా మనకు అలవాటు చేసేస్తే నిజంగా అంటే సడన్ గా మనకి ఏదైనా ఒక ఉలికిపాటు వచ్చినా, ఒక ఆనందం వచ్చినా, ఏమొచ్చినా ఒక శ్రీమాత లేకపోతే ఏదో ఒకటి మనకి ఏది ఏ దేవుడు మనకి మనసుకి ఏదైతే అది అలా రావాలి. అలా వచ్చినాడు నిజంగా మృత్యువుకి మనం భయపడే పోయినా కూడా ఆ భయంలో కూడా మన దేవుడి నామే తీసుకుంటాము, దానివల్ల ఫర్దర్ అడ్వాంటేజెస్ ఇట్లా ఉంటాయి. కనుక అదొకటి ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అండ్ భక్తిలో ఉపాధి భేదం అనేది లేదని మయూర ఉపాఖ్యానం ద్వారా తెలుసుకున్నాము, అది కూడా చాలా సంథింగ్ దట్ వి ఆల్ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఏ ఉపాధితో పొందిన ఎటువంటి జీవిని చులకనగా చూడకూడదు అనేది గుర్తుంచుకోవాలి మనం, అందులో ముఖ్యంగా కాశీలో ఉన్న అన్ని ఉపాధులు. నెక్స్ట్ ఇప్పుడు మనకి సుధాకర్ రెడ్డి గారు. స్పీకర్ మధు గారు, మీరు దండపాణి స్తోత్రం చెప్పారా, ఇప్పుడు ఏమైనా చెప్తారా?
టైం ఉంది కదండి, తర్వాత ఆల్రెడీ 10:30 అవుతుంది,
రికార్డ్ చేసి పంపించండి. నెక్స్ట్ అయితే మనకి సుధాకర్ రెడ్డి గారు, పశుపత ఈశ్వరుడి మహత్యం, మండూకం కథ, లింగం అంటే ఏంటి, అసలు తత్వం ఏంటి, కాశీ నియమ పాలనా ధర్మాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సుధాకర్ రెడ్డి గారు.
శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు కాశీలో అంతర్గేహంలోని మహామహిమాన్వితమైన పశుపతీశ్వర క్షేత్రం గురించి, ఆ క్షేత్రంలో ఓ మండూకం ఎలా కైవల్య ప్రాప్తిని పొందిందో వివరిస్తున్నారు. ఆ క్షేత్రంలో పశుపతీశ్వర ఆలయం, పక్కనే పాశుపతి అనే పేరుతో ఒక కుండం ఉన్నాయి. ఆ కుండంలో ఓ కప్ప ఉండేది. ఆ మండూకం శివుడు తప్ప ఇంకేమీ లేదు అనే భావంతో ఉంటూ పశుపతీశ్వరుని సదా ఆరాధిస్తూ ఆనందంగా ఉండేది. ఒకరోజు ఓ కాకి ఆ కప్పను పట్టుకుని ఎగిరిపోయింది. తీసుకెళ్లి పంచక్రోశాలకు ఆవల విసిరేసింది. పశుపతీశ్వర స్వామిని సేవిస్తూ అలాగే కైవల్యం చెందాలనుకున్న ఆ కప్ప ఆ కాకి ముక్కుతో చేసిన గాయం హింసకు గురై ఆ శివుడినే ధ్యానిస్తూ మరణించింది. తర్వాత అది దివ్య శరీరంతో ఇంద్రలోకం, మిగతా ఊర్ధ్వలోకాలు, బ్రహ్మలోకం దర్శించి చివరగా కైలాసం చేరుకుంది. అక్కడ శివుడు ఆ జీవుని ఆశీర్వదించి గాణాపత్యం అనుగ్రహించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, కాశీలో నియమబద్ధంగా చాలా కాలం ఉండి ఏ కారణం వల్లైనా కాశీ వెలుపల మరణించిన ఆ జీవులకు దివ్యలోక ప్రాప్తి మరియు కైవల్య ప్రాప్తి ఉంటుంది. రెండు, మరణకాల సమయంలో శివస్మృతి ఉంటే శివ సాన్నిధ్య ప్రాప్తి కలుగుతుంది. ఏ జన్మైనా సరే శివానుగ్రహానికి భేదం ఉండదు. అంటే ఏ తొడుగులో ఉన్నా, ఉదాహరణకు మనుష్యులుగా ఉన్నా, దైవత్వంలో ఉన్నా, పశు జన్మలో ఉన్నా, చివరకు కీటక జన్మలో ఉన్నా, దైవభక్తి ఉంటే చాలు కైవల్యం పొందే అవకాశం ఉంది. ఇక్కడ ఉపాధి ప్రాధాన్యం కాదు, సాధన ప్రాధాన్యం, భక్తి ప్రధానం. ఏ ఉపాధి అయినా సరే సత్కర్మలను ఆచరించుతూ భక్తి కలిగి ఉండి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయటం అనే ఈ మూడు ఉంటే చాలు మనకి మంచి జరుగుతుంది. ఉపాధులు ఎన్ని మారుతున్నా జీవ చైతన్యం ఒకటే అనే ఎరుక కలిగి ఉండాలి. అప్పుడు నా జన్మ ఎక్కువ, వాని జన్మ తక్కువ అనే సంకుచిత భావం పోయి సమదృష్టి కలుగుతుంది. కాశీ గురించి, కాశీ వాసం గురించి గురువుగారి మాటల్లో, కాశీలో ఒక చీమను కాపాడిన ముల్లోకాలను రక్షించిన పుణ్యం వస్తుంది. కాశీలో ఏ రకమైన హింస చేయరాదు. అది వాక్కు రూపమైన హింస కానీ, క్రియారూపమైన హింస కానీ, భావనారూపమైన హింస కానీ కాశీలో కూడదు. కాశీ భోగం కోసం కాదు, యోగం కోసం. నియమం లేనప్పుడు కాశీయాత్ర ఫలించదు. నియమం లేకుండా కాశీయాత్ర చేస్తే ఇదివరలో చేసిన ధర్మాలు పుణ్యాలు కూడా దెబ్బతింటాయి. ఇక్కడ శివలింగ తత్వం గురించి శివరహస్యంలో విస్తారంగా చెప్పబడిన దానిని గురువు గారు సంగ్రహంగా చెప్పిన విషయాలు తెలుసుకుందాం. ఈశ్వరుని యొక్క అసలు స్వరూపం లింగం. పాతాళం నుంచి నభస్సు వరకు వ్యాపించి ఉంటుంది. అది ఆది మధ్యాంతరహితం. జగత్తు మొత్తం లింగమే. అసలు అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాల వరకు వ్యాపించినప్పటికీ ఆయా లోకాల వికారాలు అంటని తత్వం రూపం, అదే స్ఫటికం. స్ఫటికం అంటే వికారాలు అంటనిదే అని అర్థం, శుద్ధమైనది. లింగం ఒక వస్తువు కాదు, శివనామం. ఉదాహరణకు లింగాయ నమః. సర్వం దేనియందు లీనమై ఉందో, సర్వం నందు ఏది లీనమై ఉందో అది లింగం. లీనమైనది అంటే గూఢమైనది. పాలలో వెన్న ఎలా లీనమైన ఉందో జగమంతా ఈశ్వరుడు లీనమై ఉన్నాడు. ఎక్కడ ఉన్నా సుఖం కలగాలంటే లింగారాధన చాలా ముఖ్యం. నిరాకారుడు, నిర్గుణమైన వాడు అయిన పరమేశ్వరుడు మొట్టమొదట లింగరూపంలో వ్యక్తమై అనుగ్రహించి అటు తర్వాత లోకాలలో సర్వులను తరింపజేయటం కోసం మృత్యుంజయుడు, దక్షిణామూర్తి, నటరాజు అలా అనేక రూపాలలో ప్రకటితమైనాడు. ఇలా అన్ని రూపాలకు కారణం లింగం. నిరాకార తత్వాన్ని మనం లింగం ద్వారా అనుసంధానం చేసుకుని సర్వ సాకార తత్వాలకు మూలం లింగం అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకా శ్మశానం, ఈశ్వరుడు శ్మశానవాసి, కాశీ ఒక మహాశ్మశానం అని కొన్ని వాక్యాలు వింటున్నాం కదా, ఆ పదాలకు వివరణ గురువు గారు ఇచ్చారు. శ్మశానం అంటే అన్నీ పోయిన తర్వాత మిగిలేది శ్మశానం. అట్లాగే అన్నీ పోయిన మహాప్రళయ కాలంలో మిగిలి ఉండేవాడు మహాశ్మశానవాసి, ఆయనే శివుడు. అన్నీ లయం చేసుకున్నా అది లయం కాకుండా మిగిలి ఉంటుంది కనుక కాశీకి మహాశ్మశానం అని పేరు. శ్మశానం సర్వలయస్థానం. ప్రాపంచిక విషయాలన్నీ లయం అయిపోయి బ్రహ్మమునందు మాత్రం ఉండే స్థితిని సమాధి స్థితి అంటారు. ఆ సమాధికే మరో పేరు శ్మశానం. శ్మశాన శబ్దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పారు. శమనాత్వ శయనాత్వ శ్మశానం అంటే నిద్రించడం వలన, శమనం వలన లయం కావటం అంటే ఉపశమనం, శ్మశానం అని పేరు. యోగికి ప్రాపంచిక విషయాలన్నీ శమించిన తర్వాతనే కైవల్యం. ప్రపంచం అనే అజ్ఞానం లయం అయిపోయి బ్రహ్మం అనే జ్ఞానం కలగటమే శ్మశానం. చివరగా కాశీ ఏమిటండి, అది ఒక శ్మశానం అని హేళన చేసే వారికి గురువు గారి వ్యాఖ్యానం ఏంటంటే, ఎక్కడ కౌపీనం కూడా కౌశేయం కంటే గొప్పదో, ఎక్కడ మరణం కూడా మంగళం అవుతుందో అది కాశీ. ఇక్కడ కౌపీనం అంటే గోచిగుడ్డ, కౌశేయం అంటే పట్టు వస్త్రం. అక్కడ అమంగళ శబ్దం కూడా మంగళం అవుతుంది. స్వస్తి. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. శివాది శ్రీ గురుభ్యో నమః.
థ్యాంక్ యూ సుధాకర్ గారు. బాగా సార్ లాస్ట్ లో చెప్పింది చాలా బాగుంది. కాశీ మహాత్మ్యం వింటూ ఉంటేనే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇందాక సృజన గారు చెప్పిన ఇది మయూర వృత్తాంతం, ఇప్పుడు మీరు చెప్పిన మండూక వృత్తాంతం, ఈ రెండు విన్నాక మనం ఏం తెలుసుకోవాలంటే భక్తికి ఉపాధి భేదం లేదు. అందుకే ఆదిశంకరాచార్యులు అన్నట్లు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుష. ఎలాంటి పుట్టిక పుట్టినా, మీరు చెప్పారు నరుడుగా లేకపోతే మృగంగా పశువుగా కీటంగా ఏ ఉపాధి దొరికినా కూడా మన మనస్సు మాత్రం ఆ పశుపతి పాదాలపై ఉంటే చాలు అని మనం కూడా ఎప్పుడు దండం పెట్టుకోవాలి ఉపాధి భేదం లేకుండా. నెక్స్ట్ శివరాణి గారు, మన లాస్ట్ స్పీకర్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్ కూడా. సో మనకి అత్యంత మహిమాన్వితమైన ఓంకార ఖండం, ఓంకారేశ్వరుడు, త్రిలోచనేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, కాలభైరవుడు వీళ్ళందరి వైభవాన్ని మనకి వివరిస్తారు. శివరాణి గారు
శివాయ గురువే నమః. ఇప్పుడు ప్రదోష వేళ, భైరవుణ్ణి తలుచుకున్నాం మాట. కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమః వ్యాళోపవీతి కవచీ శూలీశూర శివ ప్రియ ఏతాని దశ నామాని పఠంతో ప్రణమ్యే సదా. కాళాష్టమి నాడు నాలుగు యామంలో ఎందు పూజించి పగటి పూట శివాకథ శ్రవణం చేసి ప్రదోష వేళ అర్ఘ్యమంత్రం పఠించాలి. భైరవ అచ్చ గృహాణి చ భీమ రూపాప్యయానగానే నాద్యం ప్రధానేన తుష్టో భవ శివ ప్రియ. సహస్రాణి శిరోబా సహస్ర జననాచర గృహాణాభ్యాం భైరవేణ స పుష్పం పరమేశ్వర పుష్పాంజలి గృహాణే చ వరదో భవ భైరవ పునరాక్ష్యం గృహాణేన స పుష్పం యాతనామ. ఈ కాలభైరవ క్షేత్రం, ఆ కాలరూపలింగంని ఇక్కడ ప్రతిష్ఠ చేసింది కాలభైరవుడు. కాలభైరవ క్షేత్రంలో కుండం ఉన్నది. కార్తీక మాసం బహుళ లేదా శుక్ర అష్టమి నాడు అలభ్య యోగంగా శాస్త్రం చెప్తుంది. ఇక్కడ భైరవ దినం ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఉపవాసం జాగరణ చేసి అష్టభైరవుని పూజిస్తారు. దీనికి ఒక కథ కూడా ఉంది, ఎప్పుడు ఆవిర్భావం జరిగింది అని. రథాంతర కల్పనలో జరిగిన లింగావిర్భావ ఘట్టంలో విష్ణు బ్రహ్మ ఎవరు గొప్ప అని పాదులాడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అసత్యం పలికినందుకు శివుడి కనుబొమ్మలు ముడిపడతాయి. శివుడి ఆజ్ఞాస్థానంలో నుంచి కాల ఉగ్రరూపం దాల్చి కాలభైరవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం ఎలా ఉన్నదంటే, అట్టహాస భిన్న ప్రత్యండ కోశ సంతితం దృష్టిపాత నిష్ట పాప జాల ముగ్ర శాసనం నష్ట సిద్ధిదాయకం కపాల మాలికాంధరం. ఇక్కడ కాలభైరవ స్వరూప వర్ణనలో కాలం విజృంభిస్తే ఎలా ఉంటుందో అలాంటి వర్ణన ఉంటుంది. పాదాలు పాతాళంలో ఊర్ధ్వదిశన శీర్షం, వేల కొలది సూర్యప్రకాశాలు, సుగంధాలు విజమ్ముతూ, రోమాలు అగ్నిజ్వాలలతో, శ్వాస ప్రకంపనాలు, పాతాళ సర్పాలు కదిలిపోతుంటాయి, భూమి కంపించింది, దేవతల విమానాలన్నీ నిలిచిపోయాయి. అలాంటి స్థితిలో కాలభైరవుడు బ్రహ్మ అసత్యమాడిన శిరస్సును ఖండిస్తాడు. కాలభైరవుణ్ణి స్తుతించిన దేవతలు ఎవరయ్యా అంటే, దేవరాజు సేవ్య మాన పావనాగ్ర పంచకం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగ బృందం అందితం దిగంబరం. శివుని మరొక రూపం కాలభైరవు. ఇది ఒక భీషణ శక్తి. కాలానుగ్రహం వల్ల అన్ని అనుకూలిస్తాయి. కాశి అంటే ప్రకాశము, చిచ్చక్తి. ఆలోచిస్తే మనలో కూడా కాశీ ఉంది, అలాగే ప్రపంచం కూడా ఒక కాశీ. నమస్తే కాలరూపిణి, నమస్తే భీమరూపాయ, నమస్తే సూర్యరూపాయ అని ఇట్లా నరసింహస్వామిని దేవతలు స్తుతించినట్లుగా కాలభైరవుని దేవతలు స్తుతించారు. పైగా సౌమ్య రూపం ధరించమని వేడుకున్నారు. అప్పుడు కాలభైరవుడు సౌమ్య రూపం ధరించి విష్ణుమూర్తితో, నేను బ్రహ్మదేవుణ్ణి శిక్షించాను, నేను శివుడు చెప్పినట్లు చేస్తాను అని బ్రహ్మహత్య పాతకానికి భిక్షాటనం చేస్తూ వైకుంఠంలో లక్ష్మీనారాయణ ఆశీస్సులు స్వీకరించి వారణాసి వచ్చి బ్రహ్మ కపాలాన్ని వారణాసిలో వదిలేశాడు. అక్కడ కాలభైరవుడిగా స్థిరపడిపోయాడు. అప్పుడు కాశీకి పాలనాధికారిగా శివుడు నియమించాడు. ఇక్కడ కర్కోటక తీర్థం కూడా ఉంది. మహానాగు కర్కోటకుడు కాశీకి వచ్చి సహస్రయుగ పర్యంతం తపస్సు చేశాడు. కర్కోటక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ స్థానం చాలా శక్తివంతమైంది, నాగదేవత అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ విశేషించి శ్రావణ శుక్ల పంచమి రోజు ఆ శివలింగారాధన చేసిన వారికి శివానుగ్రహం పొందుతారు. అయితే కర్కోటకుడు ఫలం శివుని వద్ద నుండి తీసుకొని అలా వస్తూ ఉంటే, కాశీలో సంచరిస్తూ ఉంటే శివరంగ సమీపంలో, శివగంగ సమీపంలో శ్రీమన్నారాయణుడు శివ పంచాక్షరి చేస్తూ తపస్సు చేస్తూ దర్శనమిస్తాడు. ఇంకా తర్వాత ఓంకారఖండం. ఇక్కడ అనేక తీర్థాలు, అనేక శివలింగాలు కూడా ఉన్నాయి. అందులో అకారలింగం, మకారలింగం, ఉకారలింగం ప్రముఖమైనవి. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, ఇక్కడ మన ఆలయాలు, గ్రంథాలు, గ్రంథ విద్యను, శాస్త్ర ధర్మాల రక్షకులను చంపి భయభ్రాంతులను చేశారు. వాళ్ళపై మనకే ద్వేషాన్ని పెంచారు. అలాంటి విషయాలు చెప్పి ఇప్పుడు యూపీ గవర్నమెంట్ కొన్ని కోట్లు పెట్టి మళ్ళీ పునరుద్ధరణకు పనులు చేపట్టింది. ఓంకార క్షేత్రంలోని స్థూల ఆలయాలు, సూక్ష్మ భూమికలు ఉన్నాయి. భావ ప్రపంచం కూడా ఉంది, అలా చెప్పినట్టు శిరీష గారు. ఇక్కడ ఆ ఊ మా నాద బిందు క్షేత్రాల్లోని ఆ మా ఊ ఆలయాలు స్థూలంగాను, నాద బిందు క్షేత్రాలు సూక్ష్మ భూమికలో దర్శించవచ్చు. ఇక్కడ గరిక, తులసి, బిల్వవనాలు కూడా ఉన్నాయి, ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఇక్కడి వనాల్లోని బిల్వదనాలు వేదమంత్రమూర్తిని ధరించి ఓంకారేశ్వరుణ్ణి సేవిస్తాయి. ఇక తర్వాత త్రిలోచనేశ్వర లింగం. కాశీఖండంలో దీని పేరు త్రివిష్టపేశ్వర లింగం అంటారు. విష్టపము అంటే లోకము అని అర్థం. త్రిలోచనేశ్వరుణ్ణి దర్శన భాగ్యం ప్రసాదము, ఎక్కడెక్కడో చేసిన పాపాలు కాశీ విశ్వేశ్వర దర్శనం వల్ల పోతాయి. అయితే త్రిలేశ్వరేశ్వర లింగ దర్శనం వల్ల కాశీలో చేసిన పాపాలు తొలగిపోతాయి అన్నమాట. కానీ శివనింద మాత్రం పోదండి, దానికి శిక్ష అనుభవించవలసిందే. పిలిపిలా తీర్థం. ఇక్కడ శివుడు విలాసంగా విహరిస్తాడు. శ్రద్ధా భక్తులతోటి పిలిపిలా తీర్థంలో స్నానం చేసి శాస్త్ర ప్రకారం శని త్రయోదశి నాడు పూజించి గోక్షీర పాయసం నివేదించి వారికి సూక్ష్మ కాశీలో విహరించే శివుడి దర్శనం లభిస్తుందండి. సూక్ష్మ భూమిక కాశీలో పిలిపిల తీర్థంలో ఇక్కడ మహాత్ములకు పితృదేవతలు నాట్యం చేస్తూ దర్శనమిస్తారు. పితృదేవతలు తర్పణాలు అందుకున్నట్టుకు చేతులు చాస్తూ కూడా దర్శనమిస్తారు. ఇక్కడ ఒక కథ జరిగింది. ఒక శిశువుకు దారిద్ర్య వ్యాధితో బాధపడుతున్న శిశువు గాఢంగా శివుణ్ణి ధ్యానిస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైతే స్వప్నంలో నాకు మహానందం కావాలి, దేహముక్తిని కావాలి అని కోరుతారు. అప్పుడు శివుడు ఆ బాలుణ్ణి అనుగ్రహించి ఉత్తమమైన గణాలలో చేర్చుకొని సాలోక్యం ఇస్తాడు. త్రిలోచనేశ్వరుడి గారి నామధేయంతో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు ఆ బాబు. కృత్తివాసేశ్వరుడు అంటే గజ చర్మాన్ని ధరించిన వాడు కృత్తివాసేశ్వరుడు. ఇక్కడ అనేక రకముల సాధకులు, సిద్ధులు నేటికే దర్శనమిస్తారు. మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి ఇక్కడ మహాపర్వదినం. హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఒక యోగి కాశీ గురించి వింటాడు, చదువుతాడు, కానీ అతనికి యోగం కుదరట్లేదు. వెళ్ళాలని ఆ యోగం కుదరక నెత్తికొట్టుకున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి, ఎందుకయ్యా నువ్వు ఇలా రాజపాలన చేసుకోపో అంటాడు. అంటే నేను అట్లాంటి జన్మలు చాలా చూశాను, కానీ నాకు కాశీ వెళ్ళాలని ఇది ఉంది కోరికుంది అని అంటే అప్పుడు మోక్షపరుడు ఒక సంశయం వస్తుంది మనకి. ఏం సంశయం అంటే మోక్షపరుడు పరమేశ్వరుని లోకక్షేమం కోరవచ్చా అనే సంశయం వస్తుంది. లోకక్షేమం ధర్మంలోని ఒక భాగం కదా. లోకాలు ఈశ్వరుడిచ్చినవి. పరమార్థంలో లోకాతీత గుణాతీత స్థాయి మోక్ష పరమార్థం కదా అది. మోక్ష సాధనలో వ్యవహారంలోని లోకక్షేమం అంతర్లీనమై యోగుల చేత సాధింపబడుతుంది. అయితే భగీరథుడు తపస్సు వల్లనే వచ్చింది కదా. అలా మనం ఇప్పటి వరకు కూడా ఆ తపశ్శక్తి వల్ల మన గంగ యొక్క పవిత్రతని మనం పొందుతున్నాం. అలాగే మహాత్ముల తపశ్శక్తి ఎలాంటిదంటే నిష్కామంగా భగవత్కృప కోసం తపస్సు చేసి మహాత్ముల తపశ్శక్తి కొన్ని యోజనాల మేరకు ప్రసరించి ఆ పరిధిలో జీవించే వాళ్ళకు దుర్బుద్ధి పుట్టకుండా అధర్మ ప్రవృత్తి లేకుండా చేస్తుంది. ఆ యోగిని పరీక్షించుటకు ఈ బ్రహ్మదేవుడే రుద్ర రూపంలో వచ్చాడు. తర్వాత రుణ విమోచక క్షేత్రం. ఇది ఋషి దేవ పితృ రుణాలు తీర్తాయి, రుణ బాధలు కూడా తీర్తాయి. పిశాచ మోచక తీర్థం. అతి క్రూర కర్మలు చేసిన వారు, శ్రాద్ధ కర్మలు జరిగిన వారికి కూడా ఇక్కడ విముక్తి లభిస్తుంది. అయితే ఈ పిశాచ మోచక తీర్థ స్నానం శివలింగారాధన చేసిన వాళ్ళకి ఆ పిశాచత్వం పోయి వాళ్ళ తరాల్లో వాళ్ళు కూడా ఆ పాపాలు కూడా తొలగిపోతాయి వాళ్ళకి. దీన్ని ఎదురుకుండా ఒక యాతనా స్తంభం ఉన్నది. అక్కడ కాలభైరవుని గణముల బంట్లు వాళ్ళు కాశీలో పాపాలు చేసిన వాళ్లకు శిక్షను వేస్తూ ఉంటారు అన్నట్టు యాతనాస్తంభం దగ్గర. అయితే కాశీలో అంతర్గృహంలో కానీ బాహ్యగృహంలో కానీ మలమూత్రాదులు చేయకూడదు అని చెప్పి ఇందాక తను చెప్పారు కదా మధు గారు. అయితే పంచకోశాల ఆవల చేయాలి. మరి కలియుగంలో ఇలా ఉన్నాయి కదా, విసర్జన గదులు ఉన్నాయి కదా, ఎలా అంటే ఆ దోష నివృత్తి కోసమని పంచగవ్య మంత్రయుక్తంగా సేవించాలి, పుణ్యాహవాచనం చేయించుకోవాలి, తర్వాత విధిపూర్వకంగా అంతర్కృత యాత్ర చేయాలి. ఆ పంచకోశ యాత్ర చేసేటప్పుడు నిరాహార దీక్షతోటి చేయాలి, అది అప్పుడు పాప నివృత్తి అవుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ సైన్స్ ఏంటి అని చెప్తామనుకున్నాను అన్న ఒక రెండు వాక్యాలలో. క్షేత్రము తీర్థము ఈ రెండింటి గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. క్షేత్రం అంటే ఏమిటి, తీర్థం అంటే ఏమిటి? నీటిలో శక్తి ప్రకటింపబడే చోటు తీర్థం, భూమిలో శక్తి ప్రకటింపబడే చోటు క్షేత్రం అంటారు. అయితే సృష్టిలో ఉన్నాయి మూడే పదార్థాలు, పదార్థము శక్తి చైతన్యము, ఈ మూడే ఉన్నాయి. పదార్థము అంటే మన గుణములు దాని కిందికి వస్తాయి, దేహము ఇది. ప్రాణము శక్తి, ప్రాణశక్తి అని అంటాం మనం. అయితే తెలివి అన్నది చైతన్యం. శక్తికి ఎలాంటి ఇది ఉంటుందంటే మనల్ని కదిలించగలుగుతుంది అన్నట్టు. శక్తి అని అంటే కదిలించగలిగేదే కదా, మనల్ని కదిలిస్తుంది, అంతవరకే చేయగలుగుతుంది. కానీ అప్పుడు మనం ఈ శక్తి కేంద్రాల దగ్గర మనం తపస్సు చేశామనుకోండి, అప్పుడు మనం ఆ చైతన్యాన్ని చేరుకోగలుగుతాము. ఆ తపోబలం వల్ల, శక్తి కేంద్రాల దగ్గర ఉన్న శక్తి వల్ల మనం తపస్సు చేస్తే అప్పుడు పరమాత్మానుభవం మనం పొందుతాము. ఇది దీని యొక్క ఇది అనిపించింది నాకు సైన్స్. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.
శివరాణి గారు చాలా బాగా చెప్పారు. కాలభైరవుడి వర్ణన, వివిధ లింగాల, క్షేత్రాల, తీర్థాల మహాత్మ్యం అన్ని చాలా బాగా కవర్ చేశారు. అయితే ఈ క్షేత్రం అంటే ఏంటి, తీర్థం అంటే ఏంటి అనే సైంటిఫిక్ గా రీజనింగ్ ఇవ్వటం చాలా బాగా అనిపించింది. అంటే ఇవి ఇలాంటివి మనకు తెలిస్తే పిల్లల్ని మనం కొంచెం బాగా ఎడ్యుకేట్ చేయగలుగుతాం. అర్జెంట్ గా మా పిల్లలకి నేను చెప్పేయాలి. అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ మురళి ఇస్ ఇట్లాంటివి చాలా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు షేర్ చేసేవాళ్ళు
అది తెలుసుకోగలగాలి. శక్తి అంటే జస్ట్ మనల్ని కదిలిస్తుంటుంది, మనకు శక్తి ఉంటేనే కర్మ చేస్తాము అని.
వెరీ వెల్ సెడ్ అండి. శివరా లింగావిర్భావం మీరు టచ్ చేశారు కదా, బిఫోర్ వి కంక్లూడ్ ఫర్ టు నైట్, నేను అదే శివరాత్రి రాబోతోంది మళ్ళీ మురళిలో శివరాత్రి అయిపోతుంది కనుక ఈ లింగావిర్భావం వృత్తాంతం నుండి నాకేమనిపిస్తుందంటే మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు శివుడు లింగావిర్భావం జరిగినప్పుడు ఒక జ్యోతిర్మయ రూపంలో అలా వ్యాపించి ఉన్నప్పుడు, ఏంటి నభస్సు నుంచి పాతాళం వరకు ఉన్నప్పుడు విష్ణువులాగా మనం ఏం చేస్తాము, అలానే పరమాత్మ మన కళ్ళ ముందు విశ్వమంతా వ్యాపించి ఆద్యంతరహితంగా జ్యోతి స్వరూపంలో ఈ విశ్వంలో మనకి అనేక విధాలుగా కనిపిస్తున్నా కూడా మనము అంటే సింబాలిక్ అని చెప్పినంటే విష్ణువు లాగా గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవద్దు, లైఫ్ లో జరిగిపోయిన వాటి గురించి అనుకోకుండా అనుకుంటూ ఉండిపోవటం కానీ, లేదా బ్రహ్మ ఎగిరాడు పైకి అని అంటే బ్రహ్మలాగా రాబోయే కాలం గురించి ప్రణాళికలు ఊహలు అవన్నీ చేసేసుకుంటూ విహరించకుండా మన కళ్ళ ముందు ఉన్న ఆ విశ్వ చైతన్యాన్ని గ్రహించి దానితో ఏకమవటానికి మనం ప్రయత్నించటానికి ఆ లింగావిర్భావం సమయం అండ్ అంటే ఐ థింక్ దట్ సెట్స్ అస్ ఇన్ ద రైట్ పాత్ అలా ఆలోచిస్తాను.
నాకేమనిపించిందంటే లింగావిర్భావం వాళ్ళిద్దరూ విష్ణువు బ్రహ్మ కనుక్కున్నారు కానీ అక్కడ పుట్టింది కాలం, పుట్టింది కాలం అని అనిపించింది ఇమ్మీడియట్ గా. దాని శివుడు మధ్యన వస్తే కదా సృష్టి స్థితికి లయల మధ్య లయకారుడు వచ్చాడు మధ్యలో, రాగానే కాలం పుట్టింది అంటే క్షణకాలంలో కాలం పుట్టింది అక్కడ. కాలభైరవుడు అంటే కాలం పుట్టింది అని నేను అర్థం చేసుకున్నా.
కరెక్ట్, ఇప్పుడు నేను అనుకున్న ఎనాలజీ కూడా సేమ్ థింగ్ కదా, మన కాలంలో పాస్ట్ కి వెళ్ళొద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు, ఉన్న ప్రెసెంట్ లో పూర్తిగా మనం ఆ పరమాత్మ తత్వం తోటి ఐక్యమై ఉన్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. అవుతూ ఉంటే మనం క్యాచ్ చేయాలి. సో ఎస్, ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. పంచక్రోశాంతకాయ మహాలింగాయ కాశీ విశ్వేశ్వరాయ జ్యోతిర్లింగాయ నమశివాయ. నేను ఫస్ట్ టైం మోడరేషన్ చేశాను, ఐ నో దేర్ ఆర్ సో మెనీ నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ. నాకు ఏమైనా తప్పులు చేస్తుంటే డిలేస్ అయినందుకు కానీ ఐ అపాలజైజ్ సిన్సియర్ గా. సో అవేవి మనసులో పెట్టుకోకండి అండ్ ఎంకరేజ్ చేసి ఎప్పుడు చేయందని నమ్మి ఒక రెస్పాన్సిబిలిటీని నాకు అప్పగిచ్చారు, దానికి కూడా ఐ ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే మనల్ని ఎవరు జడ్జ్ చేయరు, మురళి గ్రూప్ ఈస్ లైక్ దట్, ఐ కెన్ కమ్ హియర్ అండ్ ఎక్స్పెరిమెంట్ రైట్. నాకు తెలిసి నేను చెప్పే ప్రయత్నం చేయొచ్చు, ఎవరు నన్ను రాంగ్ గా జడ్జ్ చేయరు అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. బట్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే తప్పకుండా ఇవ్వండి, నెక్స్ట్ టైంకి నేను మనసులో పెట్టుకుంటాను. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి,
ధన్యవాదాలు.